ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం వినటానికి మనం 5x స్పిరిచువల్ సిరీస్లో మరొక భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ వాక్య భాగాలు మనం రెగ్యులర్గా వింటూ ఉండగా మన జీవితాల్లో సవాలు చేసుకునే స్థాయికి ఎదగకపోయినా చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా వింటున్నాము, చాలా బాగున్నాయి ఈ బోధలు అని సంకలు గుద్దుకుంటూ దురద చెవులు కలిగి విన్నా మనం విన్న వాటికి లెక్క చెప్పుకోవాలనే విషయం మీరు గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా దాన్ని క్రియారూపకంగా మీ జీవితాల్లో పూర్తి స్థాయికి మార్చుకోవాలి. మార్చబడిన జీవితంలోనికి మీరు రాకుండా మీరు లోకంలో బ్రతుకుతున్నట్లుగా పర్వాలేదు పనిలో పని అంటే కుదరదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలని మనం చేస్తున్నాను. మరి నేర్చుకుంటున్నటువంటి విశ్వాసము క్రియలను గురించి మనం ఆలోచించినట్లయితే ఈ 5వ పాయింట్ మనం 5x స్పిరిచువల్ సిరీస్లో 5th పాయింట్ మనం నేర్చుకునేటువంటి పరిస్థితిలో మంచి నడత, మంచి క్రియలు, సత్క్రియలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మంచి నడత కలిగినటువంటి పనులు మనం చేయటం అనేది ఎలా చేయాలి? బతకడం కోసం చేయాలా, జీవించడం కోసం చేయాలా అనే విషయాల్లో మనం తేడాను చూసాం. అంతేకాదు ఆయా పరిస్థితులన్నిటిలో దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని కోరుకున్న పద్ధతిలో ఎలా చేయాలి అనే విషయం మనం సంపూర్ణ జ్ఞానము, ఆత్మ విషయమైనటువంటి వివేకము అని చెప్పి కొలసి పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. మన క్రియలు మొట్టమొదటిగా విశ్వాసికి తగినట్లుగా చేయాలి అని విన్నాం. ఇంకా ఆ లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ అన్నింటినీ మనం జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుందాం, విశ్వాసికి తగినట్లుగా చేయాలి. రెండోది అందరికీ చేయాలి, విశ్వాస గృహానికి చేరిన వారికి మరి ముఖ్యంగా చేయాలి. మూడోది అవసరాన్ని జ్ఞానంగా తీర్చాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాలను పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తోంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో పరిశుద్ధ వాక్యం చెప్తున్నటువంటి హెచ్చరికను ఒకసారి చూసుకుందాం. దేవుని మాట గమనిస్తున్నట్లయితే సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? ఈ పదం మనం మాట్లాడేటప్పుడు ఇది వదిలేసి కింద వచ్చిన 17 ఎక్కువగా మాట్లాడతాం. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అని చెప్పేది. అంటే క్రియలు వేరు, విశ్వాసం వేరు అని కాకుండా రెండు విశ్వాస సంబంధమైన క్రియలుగా ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. అందుకే 14వ వచనం ఏం చెప్తుందంటే క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలరని చెప్పినట్లా ఏం ప్రయోజనము, అటు విశ్వాసం అతను రక్షింపగలదా అంటూ మనుషుల యొక్క అవసరతల గురించి మాట్లాడుతున్నాడు. ఈ యాకోబు ఈ విషయాలను చెప్పేటప్పుడు అప్పటికి తనకున్నటువంటి సంపూర్ణమైన ప్రత్యక్షత, తన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దన్న అయినటువంటి యేసుప్రభు వారు చేసినటువంటి ప్రతి పనిని గుర్తు చేసుకుంటూ అతను విశ్వాసంతో ఉండడం, క్రియలు చేయటం రెండింటినీ కలిపి మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు విశ్వాసం వేరు, క్రియలు వేరుగా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా క్రైస్తవుడికి మాత్రమే విశ్వాసము క్రియలు సమానంగా ఉండాలి అనేటువంటిది బైబిల్ సంబంధమైన బోధ. ఇతర గ్రంథాలన్నింటిలో కూడా మరి దేవుని వాక్యాలుగా వాళ్ళు భావించిన గ్రంథాలు అయితే వాటిలో వారు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే కొంచెం దాన గుణము సమృద్ధిగా ఉంటే చాలా బాగుంటుంది అని, ఆ దాన గుణం విషయంలో ఎవరైనా విశేషంగా ఉంటే వారిని బాగా ప్రసిద్ధి చేయటం కద్దు. నిజానికి ఆ కొద్దిపాటి దాన గుణానికి వారికి దానానికి ప్రతిఫలం ఇంత వస్తుంది అని చెప్పగలిగినంత స్థాయిలో వారి గ్రంథాలలో దైవ సంబంధమైన సహాయపు విషయం ఎక్కడ చెప్పబడాలి. అందుకే అవి ప్రాచుర్యం కాల. ఒక ఇద్దరు ముగ్గురు గురించి చెప్పుకుంటారు తప్ప మిగిలిన ఎవరు చేసినట్టు గమనించుకో మనం దాన్ని. ఆ ఇద్దరు ముగ్గురు గురించే పెద్ద ప్రపంచమంతా అన్నట్టుగా అదంతా మేమే అన్నట్టుగా చెప్తారు. అది మేము కదా, అది ఒకడే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు చేయాలని చెప్తుంది, ప్రతి ఒక్కరు పరిస్థితి చెప్తుంది. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. బైబిల్ చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే దేవుని వలె దేవుని యొక్క ప్రతిరూపంలోనికి అంటే స్వభావరీత్యా దేవుని యొక్క గుణ లక్షణాలను సంపూర్ణమైన శరీరరీత్యా పొందుకోవటానికి ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఇది తప్పని విధి అని దేవుని యొక్క గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. మిగిలిన గ్రంథాలు ఎవ్వరూ కూడా దేవునికి తగిన రూపం కానీ, దేవునికి కలిగిన స్వభావం కానీ, దేవునికి కలిగిన గుణ లక్షణాలను కానీ పొందుకో అని ఎవ్వరూ చెప్పరు. కారణం ఏంటి అని అంటే దేవుడు వేరు, మనుషులు వేరు అని చెప్పారు. దేవుడికి దేవలోకం ఉంది, మనుషులకు నరకలోకం లేక భూలోకం ఉందని చెప్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్తున్నారు, కానీ దేవుడు ఉండే ప్రదేశానికి వెళ్తారని చెప్పరు. దేవుడు ఉండే దగ్గరికి వెళ్ళాలి కదా మనం కూడా అని అంటే అది మీరు మానవులు మరి అది కింపురుషులు రాక్షసులు ఇలా రకరకాల పేర్లు చెప్పేస్తారు. అవన్నీ నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఎవరు వెళ్ళ. కానీ బైబిల్ అతీతమైన ఊహాజనితమైన వాటిని ప్రకటించదు, వాస్తవమైన విషయాలను సత్యాలను ప్రకటిస్తుంది. అందుకే సత్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క స్వరూపముగా వచ్చిన క్రీస్తు యొక్క సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దైవ సంపూర్ణత కలిగినటువంటి మానవుడు యాజ్ వెల్ యాజ్ గాడ్ డివైన్ అండ్ ఫిజికల్ రెండింటినీ కలిగి ఉన్నటువంటి దైవాంశ సంభూతుడైన యేసుక్రీస్తు రక్తమాంసాలు కలిగిన శరీరంగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క పరిపూర్ణతలకు రావడానికి సంపూర్ణతలకు రావడానికి మాదిరిని చూపాడు, క్రియలను చేశాడు, జీవించాడు, బోధించాడు, బ్రతికి దేవుని కొరకు మరణించి తిరిగి లేచాడు. మరి ఈ కార్యాలన్నింటిలో మనకు కూడా మంచి అవకాశం ఇవ్వబడింది. అందుకే యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి తమ్ముడైన యాకోబు ఈ విషయాన్ని చెప్తున్నాడు. క్రియకు విశ్వాసానికి రెండింటినీ పోలిక పెట్టుకున్నాడు. ఈరోజు ఆ క్రియలో ఈ మాటను మనం ఒకసారి ఆలోచించినట్లయితే దీనిలో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఎవరికైనాను సహోదరుడు సహోదరి అని ఇద్దరికీ చెప్పాడు, మెన్షన్ చేస్తూ. బట్టలు లేకుండా ఉంటే భోజనానికి గనక దిగంబరులై ఆనాటికి భోజనం కనుక లేకపోతే వాటికి కావాల్సినవి ముందు ఇవ్వండి, అంతేగాని నువ్వు సమాధానంగా వెళ్ళు, నువ్వు చలిగా బట్టలు లేవు కదా, నీకు చలేస్తుంది, నువ్వు వెళ్ళి చలి కాసుకో, ఇలాంటి సలహాలు ఇవ్వమని ఆయన చెప్పాల. ఏంటి రెండింటి విషయంలో ఒక ప్రత్యక్షతను మనం చూడాలి. ఏంటంటే ఆహారము వస్త్రము ప్రాథమిక అవసరతలు, ద బేసిక్ నీడ్స్. ఇవి శరీరానికి కావాల్సిన బాసిక బేసిక్ నీడ్స్, ప్రాథమిక అవసరతలు. మాట క్షేమము మనసుకు కావలసిన ప్రాథమిక అవసరతలు, ఇవి మానసిక అవసరతలు. గమనించండి, ప్రాథమిక అవసరతలు రెండు రకాలు. ఈ రెండు ఏంటంటే మొట్టమొదటిది శరీర అవసరత, రెండోది మానసిక అవసరత. ప్రతి మనిషికి ఉండేటువంటి రెండు అవసరతలు. మానసిక శారీరక అవసరత ఏంటంటే ఆహారము వస్త్రము. రెండోది మానసిక అవసరత ఏంటంటే మాట క్షేమము. క్షేమము అంటే శుభవచనం లేక వారిని క్షేమంగా మాట్లాడేటువంటివి, మరొక రకమైనటువంటి మాట. ఈ రెండింటిలో ప్రాథమిక అవసరతలను క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయకుండా ఎక్స్టర్నల్గా నువ్వేం చేసినప్పటికీ కూడా బైబిల్ దాన్ని క్రియగా వర్ణించదు. సో వీటిని చూసుకుంటూ వాటిని నీ సామర్థ్యం పెరిగే కొద్దీ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, అది వేరే విషయం. సో ఈ పరిస్థితుల్లో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు చేసినటువంటి ఒక పనిని మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్తలో 16:9-10 ఏం చెప్తున్నాయో చూద్దాం. మత్తయి సువార్త 16:9, Matthew 16:9-10. దీనిలో ఆ మాట మీరు చూసినట్లయితే రొట్టెలు లేవని ఇక్కడ పెద్ద డిస్కషన్ వస్తుంది. ఈయనేమో శాస్త్రులని పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు, సద్దుకాయలు పరిశీలన వాళ్ళ గురించి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన గట్టిగా చెప్తున్నటువంటి మాట ఇక్కడ 9:10 ఏముందంటే, మీరు ఇంకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తురో ఆయనను, అది అయినను. 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తురో అది నేనను మీకు జ్ఞాపకం లేదా అని ఇక్కడ ఎందుకు గ్రహించలేదని చెప్తెడుతున్నాడు. ఈ గద్దెంపు విషయంలో మీరు ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు 3 దినాలు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత, 3 రోజులు వారు బోధ చేస్తున్న తర్వాత, 3 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి ప్రయాణం అవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆహారాన్ని చెక్ చేశాడు. ఆ 3 రోజుల పాటు బహుశా వాళ్ళు వెళ్ళేటప్పుడే యేసు ప్రభుతో, అంటే ఇది సెకండ్ థాట్, మానవ ఆలోచన చెప్తున్నా, యేసు ఎక్కడికైనా వెళ్తున్నాడు అని అంటే అతను గలిలయ వైపు వెళ్ళాలనుకోండి, ఒక రకమైన ప్రజలు కొంతవరకు అతనితో ఉండడానికి వెళ్ళేవాళ్ళు, మరికొంతమంది ప్రజలు అతనితో రాత్రంతా ఉండడానికి వెళ్ళేవాళ్ళు. సమరయ్య వైపు వెళ్ళేవారు అనుకోండి, ఆయనతో బహు తక్కువ మంది వెళ్ళేవారు, వాళ్ళు శిష్యులే వెళ్ళేవారు. మీరు చూసుకోండి ఆయన టోపోగ్రఫికల్ వ్యూస్లో ఏ వైపు అతను ప్రయాణం చేస్తున్నాడని బైబిల్ వెనకాతలుండే కొత్త నిబంధన చాటు పట్టుకుని అక్కడ నుంచి యేసుప్రభు ఎటు మూవ్ అవుతున్నాడో అతని గ్రాఫ్ కనుక గీస్తే ఎటువైపు వెళ్ళేటప్పుడు ఎవరెవరు నడిచారో మీకు తెలుసుద్ది. అంటే అందరూ అన్నిసార్లు జరిగిపోలా, కొంతమంది కొన్ని రకాల ప్రజలు నడిచారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ అరణ్యంలో బోధ చేసినటువంటి అధ్యాయాల దగ్గరికి మీరు చూసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చేశాడు. ఆ బోధ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఎంత స్పష్టంగా వెళ్ళారంటే ఈ ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది వెళ్ళేవారు, ఎక్కువ మంది ఆయనతో పాటు వెంబడించడానికి ఇష్టపడేవారు. అలాంటి వెంబడించేటప్పుడు సముద్ర తీరపు ప్రాంతము నుంచి మరొక వైపు వెళ్ళేటప్పుడు గనక కొన్ని ఎక్కువ మంది వెళ్ళి ఆయనతో పాటు ఉండిపోయారు. గమనించండి, వెనెవర్ దే వాంట్ టు క్రాస్ ద సీ, ఆ గలిలీ సముద్రం కానీ ఆ తిబరే కానీ ఆ ప్లేస్ దాటేటప్పుడు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తామనేటప్పుడు ఏం చేస్తారు జనరల్గా, మీరు ఒకరోజుకు కావాల్సిన పదార్థాలు ఏవో పట్టుకెళ్తారు. కానీ యేసు అక్కడ ఉంటున్నాడు అని తెలిస్తే గనక ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళందరూ కావాల్సినటువంటి స్టఫ్ పట్టుకెళ్ళేవారు, ఎంటీగా వెళ్ళిపోయేవారు కదా. ఆ ఎంటీగా తినే బ్యాచ్ అయితే ఎప్పుడూ బ్యాచ్ కానీ ఎప్పుడు తినేళ్ళేవారు. అయితే గమనిస్తే ఈ 2 రోజులు సుమారు 3 రోజులు కావాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉండాలి అనే సిద్ధపాటుతో వెళ్ళేటటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళినప్పటికీ పగలు రాత్రి తేడా లేకుండా ఆయన బోధిస్తున్నాడేమో, చక్కగా వింటున్నారు, చక్కగా ఉన్నవేవో తినేశారు. లాస్ట్లో ఆయనకి రేపు పంపించేసి వెళ్ళిపోవాలి కదా, వీళ్ళు ఇళ్ళకి 3 రోజులు అయిపోయిందని ఆలోచిస్తున్నేటప్పుడు అప్పుడు సడన్గా వారికి గుర్తొచ్చింది, ఏంటి వీళ్ళ దగ్గర ఏముందంటే అబ్బాయి వీళ్ళ దగ్గర ఏం లేదు, 3 రోజుల నుంచి వెళ్ళేం తినట్లేదు, అంటే మనం ఏమి ఇవ్వట్లేదు 3 రోజుల నుంచి వాళ్ళ దగ్గర. అందుకే ఆ పిల్లోడి దగ్గర 5 చేపలు 2 రొట్లు అని అంటే అర్థం ఏంటి, పిల్లోడే పట్టుకొచ్చాడంటే పెద్దోడు పట్టురాడా, జాగ్రత్తగానే పిల్లలు కూడా ఉన్నారు కదా అక్కడ, అందరికీ పెట్టడానికి కావాల్సిన ఉంటాయి కదా మరి. కానీ యేసు ప్రభు వారు వారి ఆహారం విషయంలో చాలా జ్ఞానం కలిగి ఏం ఆలోచించారు, లేదు లేదు వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో మోర్చిపోతారు కాబట్టి వీళ్ళకి ఆహారం ఇవ్వాలి అని చెప్పి ఆ 5 చేపలు 2 రొట్టెలను ఆశీర్వదించినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో తెలుసా? మత్తయి 14లో ఉంటుంది, 12 గంపలు ఎత్తారు. 5,000 మంది తిన్నప్పుడు 12 గంపలు ఎత్తారు. ఆ 12 గంపలు కన్నా ఎక్కువ తిన్నారు 5,000 మంది. 5,000 మంది పురుషులు అని ఉంటారు, అంటే స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు, అందరూ తినేశారు. వెళ్ళేటప్పుడు రిటర్న్ జర్నీకి ఒక పూటే కాబట్టి ఒక పూటలో వాళ్ళు ఊర్లు చేరిపోతారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఇచ్చి పంపించేశాడు. ఇక రెండవసారి మీరు చూసినప్పుడు అది 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒక అధ్యాయం డిఫరెన్స్లో అటు ఇటు నడుస్తుంది. 15వ అధ్యాయంలోకి వచ్చి 30 దగ్గరికి వచ్చేటప్పటికి 7 రొట్టెలు ఉన్నాయి, 4,000 మందికి భోజనం పెట్టారు. 4,000 మందికి శిష్యులు పంచిపెట్టేసిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ ఎత్తితే అప్పుడు తినగా 4,000 మంది పురుషులు తినేశారంట. అక్కడ తిన్న తర్వాత మీరు చూస్తే వాళ్ళు 7 గంపల్ని పట్టుకున్నారని చెప్తున్నాడు. 7 గంపలు ఇది కూడా ఫర్ రిటర్న్ జర్నీ, ఎందుకంటే వాళ్ళు తినేసిన తర్వాత మిగిలిచేయండి యేసు ప్రభు ఏమైనా వేస్ట్ చేస్తాడా, ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పడానికి ఇక్కడ చెప్పాడు. అంటే వాళ్ళ స్థానిక కనీస అవసరత ఆహారం కాబట్టి ఆహారం తీర్చుట కుమారుడైన క్రీస్తు యొక్క విధి కాబట్టి వారికి ప్రాథమిక ఆహారం తీర్చాడని చెప్పాలి. ఇలాగే చాలా సందర్భాలలో వారు వల వేసి అలసిపోయి చేపలు లేనప్పుడు మళ్ళీ వాళ్ళకి చేపలు ఇవ్వడం ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్, అలాగే తిరిగి ఆయన కనిపించిన పెంతకోసం దినానికి ముందు కాలంలో వారందరూ ఆహారంతో ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ రొట్టెను అప్పమును కాల్చి చేపని కాల్చి పెట్టడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఫుడ్తో యొక్క క్రైసిస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీర్చడానికి జీసస్ ఎప్పుడు కూడా యేసు సిద్ధంగా ఉంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. మరి రెండవ విషయంలో వస్త్రం కూడా కామన్ నీడ్ కదా. ఒకసారి చూడండి మీరు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనకు బ్రదర్ ఉంటాడు, అతని పేరు మనకు తెలియదు కానీ వీడి పేరు జనరల్గా కొన్ని పేర్లు తెలియని వ్యక్తులకి మనం రకరకాల పేర్లు పెట్టేస్తాం, అలాంటి పేర్లు పెట్టకండి. ఇప్పుడు 5వ అధ్యాయంలో మీరు గెరాసీన్ల దేశం అవతల వైపు వెళ్ళగానే ఎవరు అని అంటే అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అన్నాడు, అంతే. వీడి పేరే ఊరు పేరు లేదు పేరు లేదు, కానీ వీడి పేరు పెట్టగానే ఏమంటే సేనా అనేస్తాం. అంటే దయ్యం పేరు దయ్యాలు పట్టిన వాడికి పేరు పెడతామా, దయ్యాలు పట్టినోడు అంటామా? మనం కూడా అలాగే అంటాం కదా, అలా అనుకోండి. ఇప్పుడు కూడా ఎప్పుడో ఏదో ఒకసారి జరిగి ఉండొచ్చు అలాంటి ఎక్స్పోజరు, ఆ మాత్రం దానికి ఆ పర్సన్కే మీరు అలాంటి చెడ్డ పేర్లు బిరుదులు ఇచ్చి టైటిల్స్ పెడితే ఎట్లా పనద్దు. 5వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇక్కడ అపవిత్రాత్మలన్నింటినీ పందుల్లోకి పోయాయి. 15వ వచనం దగ్గరికి చూస్తే జనులు జరిగినది చూడవెళ్ళి యేసు యొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండేట్టు చూచి భయపడరి. ఇడికి ఏం కట్టుకున్నాడు, ఇడు బట్టలు కట్టుకున్నాడు. అంతకుముందు ఏం కట్టుకొని ఉండేవాడే కాదు, వాడు ఎక్కడ తిరిగేవాడు అనుంది, సమాధుల్లో తిరిగాడంట. ఎక్కడ 3వ వచనంలో ఉంటుంది, వాడు సమాధుల్లో ఉండేవాడు, అక్కడక్కడ ఏంటి బయటకు కనపడిన ప్రదేశాల్లో అక్కడ ఉంటా ఉండేవాడు, రాత్రులు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేచి గాయపరుచుకుంటూ ఉన్నాడని చెప్తున్నాడు. అంటే మనుషులు తిరిగే సవాసంలో సమాజపు ప్రజల మధ్య వాడు బతకటల్లా, అంటే ఖచ్చితంగా వాడు మనుషుల్లోకి వస్తే వాడికి బట్టలు అవసరం, కానీ మనుషులు లేకుండా ఉన్న ప్రదేశంలోకి వెళ్తే ఆడికి బట్టలతో పని ఏముంది, అట్లా తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి యొక్క అవసరత చూసారా, ఆ మనిషి యొక్క బలహీనతలన్నింటినీ దేవుడు తీసిన వెంటనే అతడు బట్టలు కట్టుకుని అని రాసింది అక్కడ. అంటే ఒక్కొక్క పదాన్ని హైలైట్ చేసినప్పుడు బైబిల్ దాని మీద మీరు నొక్కి చూడాల్సిన విషయం, దానిని బట్టి విషయం ఏదో ఉంది అని లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం బైబిల్ అంటే బైబిల్ సంవత్సరానికి నువ్వు కొన్ని వందలసార్లు చదవచ్చు కానీ ఉపయోగం ఏం లేదు, ఆ చదువుతున్నదే దానిలో ఒక ప్రత్యక్షత ఉంది, ఆ ప్రత్యక్షతకు సంబంధించిన కొన్ని వివరాలు దానిలో ఉన్నాయి, ఆ వివరాలకు సంబంధించిన ఉపదేశం దానిలో ఉంది, ఉపదేశాన్ని బట్టి హెచ్చరికలు ఉన్నాయి, హెచ్చరికలను బట్టి మనకు కావాల్సినటువంటి ఆ సంతోష భరితమైనటువంటి ఆ క్రొవ్విన మెదడు లేక ఆ మంచి జుట్టు తేనె ధార నీకు ఉంది, దానిని బట్టి నేను తృప్తి పొందుతాను. ఆ ఆశతో బైబిల్ని ప్రతి విషయంలో కూడా సత్యశోధనగా పరిశోధనగా చాలా చక్కటి దైవ గ్రంథంగా దేవుడు చెప్పాడు కాబట్టి దీనిలో ఏదో ఉంది అంతేగాని బైబిల్ ఎందుకు ఇలా రాశారు, ఇలాంటి క్వశ్చన్ మార్కులు వచ్చేవాడికి నీకు కూడా ఒక దయ్యం ఈ సేనలో ఏదో పట్టు ఉంటుంది నీకు కూడా, బైబిల్ తప్పేమో, అసలు ఇలా ఎవడు బైబిల్ని డౌట్ చేయమని ఎవడు చెప్పాడు నీకు. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని యొక్క వాక్యం, అది పుటము వేయబడినది. మామూలుగా చెప్పినట్లయితే ఆ ఆజ్ఞల గురించి బైబిల్ గురించి చెప్పిన విషయం ఏంటంటే 7 మారులు మరగబెట్టి కాచి వడకట్టిన వెండి కన్నా పవిత్రమైందని చెప్పాడు. ఇంకేం కావాలి నీకు, ఇంత పర్ఫెక్ట్ నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు ప్రభు పరిశుద్ధాత్మ బోధించని చెప్పాలి, అందుకే నాకు అర్థం కాలేదు కాబట్టి బైబిల్ మీద తప్ప అభిప్రాయం చెప్తే కుదరదు, రైట్. సో ఈయన ఏం చెప్పాడంటే చక్కగా తీసుకొచ్చాడు. ఇక్కడ మీరు ఈ ప్రాథమిక అవసరతల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పాత నిబంధన కాలానికి అంటే పాత ఒడంబడిక కొత్త ఒడంబడిక మధ్యలో జరిగిన దైవ కార్యాలు రెండు ప్రత్యక్షంగా ఉంటాయి. పాత నిబంధనలో దేవుని యొక్క కుమారుడుగా ఎవరు కూడా ప్రత్యక్షం కాల, పాత నిబంధన కాలం అంతటిలో దైవ ప్రవక్తలు వచ్చారు. దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షత ఉంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆవేశంతో నింపబడినటువంటి ప్రవక్తలు ప్రకటించినటువంటి ప్రకటనలు మన మధ్యలో ఉంటాయి. యిర్మీయా మీదకు వచ్చినటువంటి దేవుని అభిషేకం, అట్లా అభిషేకంతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఇతను దైవ సంబంధమైన రిప్రజెంటేటివ్ అనేటువంటి దేవదూతల గురించి చెప్పబడతా తప్ప దైవ కుమారుడు గురించి చెప్పదు. కొన్ని చోట్ల దేవుని యొక్క కుమారులు అనే పదము కూడా దేవదూతలకు వాడబడింది, అది పక్కకు పెడదాం. సో న్యూ టెస్టమెంట్కి వచ్చేటప్పటికి దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ వచ్చేసిన పద్ధతులు ఏవి న్యూ టెస్టమెంట్లో చేయలేదు. జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఈ నూతన పద్ధతిలో ఈ నూతనమైన ఉడంబడికకు కావలసిన పద్ధతిని యేసుప్రభులు ఎంచుకున్నాడో మీరు చూసినట్లయితే, ఓల్డ్ టెస్టమెంట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి నీళ్లు అవసరమైనవి. దేవుడు అద్భుతం చేశాడా చేయలేదా? ఇజ్ అ మిరకల్ వర్కర్. ఎలా చేశాడు? చేదైన నీళ్ళకి ఒక చిన్న కొమ్మ తీసుకెళ్తే అది మధురం అయిపోయింది, మారా మధురంగా అయిపోయింది. ఆ ప్రదేశంలో కొండంతా జబ్బు అయిపోతే కింద ఉప్పేశాడు, అది మధురమైన ఆహారంగా మారిపోయింది. అద్భుతం. ప్రజలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, గొడ్డలు పడిపోయింది, చిన్న కొమ్మ వేసాడు, గొడ్డలు తేలిందంట. కథలు చెప్పుకున్నట్టు కాదు, వాస్తవాలు ఇవన్నీ. సో నీళ్ళు విషయంలోకి వచ్చినప్పటికీ చాలా రకాలైనటువంటి అద్భుతాలు ఆ ప్రదేశంలో జరిగాయి. వీళ్ళకి ఆకలేసింది, ఓల్డ్ టెస్టమెంట్ ప్రజలకు ఆకలేసింది. ఈ ఆకలేసిన ప్రజలందరికీ దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో నుంచి రొట్టెలు కురిపించాడా? కురిపించలే. మరేం కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఆకలేసినప్పుడు వాళ్ళకి మాంసం గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేశాడు? ఎక్కడైనా చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి, మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడా? ఏ బిర్యానీ పాయింట్లో కూర్చోబెట్టలా. ఏం చేశాడు? పాలెంలోకి పూరేళ్ళని తెప్పించి అక్కడ పడేసి కుప్పలు కుప్పలు పెట్టాడు. పొళ్ళల్లోంచి తీసుకుని ముక్కుల్లోంచి వచ్చినంత తిన్నారు మనుషులు సత్య. సరే, ఆహారం విషయంలో దేవుడు జోక్యం చేసుకుని అద్భుతం చేశాడు. వస్త్రాలు కూడా మరివ్వాలి కదా. దావీదు యుద్ధం చేసేటప్పుడు, దావీదు కాపలా కాసేటప్పుడు, అబిగేయుల సంఘటనలోనూ అలాంటి సందర్భాల్లో మీరు చూసినప్పుడు, ఆ దావీదు ఎక్కడైతే ఉంటాడో, దావీదు ఆ పొలములలోనూ ఆ ఎడారుల్లోనూ ఆ యొక్క అరణ్యాల్లో కాపలా కాసేటప్పుడు చుట్టుపక్కల పొలాలందరూ కూడా, స్థలాలందరూ, గొర్రెల కాపర్లు అందరూ కూడా దావీదు పక్షంగా ఉండేటువంటి జనాలందరికీ కావలసిన సకల సౌకర్యాలు వాళ్ళు కలిగించాలి, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఎందుకంటే దావీదు వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి బెనిఫిట్ ఉంది. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ చేసేటువంటి వ్యక్తికి బెనిఫిషియల్గా మనం మారడం అనేది ఖచ్చితమైన పద్ధతి. సో అట్లా ఇచ్చేవారు. అలా ఇచ్చేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆహారం ఇచ్చేవారు, వస్త్రాలు ఇచ్చేవారు, పశువులు ఇచ్చేవారు, మందలు వాళ్ళ నుంచి కొన్ని పదార్థాలను, అటు జున్ను, పాలు ఇలాంటివి తీసుకొచ్చి ఇచ్చేవారు, ఫలసాయం తీసుకొచ్చేవారు, అంజూరు పాడలు, ద్రాక్ష గుత్తులు ఇలాంటివన్నీ తెచ్చిచ్చేవారు, గోధుమ రొట్టెలు ఇవన్నీ ఇవన్నీ ఆలోచించండి. అలాంటి మాన్యువల్ మెథడ్స్లో అలాంటి మనీషీలు అందరికీ కావాల్సినటువంటి ఆహారమే గనక ఇవ్వాల్సి వస్తే, ఒక సహోదరుడు లెక్క కట్టాడు. సగటున మనం తినేటువంటి ఆహారం గురించి మాట్లాడుకునేటువంటి లెక్కను నేను చెప్పను, కానీ 40 లక్షల మంది పెద్దవాళ్ళు గనక బయలుదేరితే, 40 లక్షల మందికి గనక ఒక పూటకు వాళ్ళు వంచినీళ్ళు తాగాల్సి వస్తే, ఒక పూట బట్టలు ఉతుక్కోవాల్సి వస్తే, ఒక పూట వాళ్ళు స్నానాలు చేయాల్సి వస్తే, ఒక పూట అంట్లు తోముకునేటువంటి నీళ్లు కావాల్సి వస్తే ఎంత కావాలో తెలుసా? 40 లక్షల మంది అంటే, ఈరోజు ఒక పట్టణానికి 40 లక్షల మంది ప్రజలు ఉంటే ఎంత సంఖ్య తెలుసా? అలాంటి లక్షల జనాలను సైతం నీటి గురించి ఇబ్బంది పడకుండా ఆ ప్రదేశంలో తాత్కాలిక ఏర్పాట్లు అద్భుతంగా చేసిన దేవుడు, బట్టలే గనక ఇవ్వాల్సి వస్తే ఎంత ఉన్ని కావాలో తెలుసా వాళ్ళకి? ఎన్ని కాటన్ మిల్లులు కావాలో తెలుసా? ఎన్ని మామూలుగా నేసేటువంటి మగ్గాలు, ఎన్ని మగ్గాలు కావాలో తెలుసా వాళ్ళకి? ఆ బట్టలు నేయాల్సి వస్తే కోట్ల కొలది, అన్ని మీటర్ల తోనులు సప్లై చేయాలి, అంత టైలర్లు కావాలి, అన్ని పరిస్థితులు, ఏం అవసరం లేకుండా దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? వారి కాలు వాయలేదు, వారి వస్త్రము పాతగిలలేదు, వారి చెప్పులు పాతగిలలేదు. అది అద్భుతం. అద్భుతాలు చేశాడు లేదా? రైట్. ఇదే విషయాన్ని నేను న్యూ టెస్టమెంట్లో మీకు చెప్తున్నాను. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయేటప్పుడు దేవుడు అద్భుతాన్ని చేయగలడా చేయలేదా? ఏది? నీళ్లను అద్భుతంగా చేయగలిగి సృష్టించగలిగినట్లుగా ద్రాక్షరసాన్ని సృష్టించగలడా లేదా? దేవుడు చేయగలడు. చేశాడా? చేశాడా? ఏం చేశాడు? నీళ్లు తెచ్చి పోసుకుంటారా బాబు అన్నాడు. ఏ ఆ నీళ్లను ఊర్లాగా చేయొచ్చు కదా. బావి ఉబుకుము అని ఒక చిన్న మాట చేశారు అనుకోండి, తొట్టే ఉబుకుము అంటే ఉప్పు ఉబుకును రాతి బాణలో. ఏ నీళ్ళు తెచ్చిపోయండి, ప్రార్థన చేశాను, పట్టుకెళ్ళి వడ్డించండి, అయిపోయింది అంతే. సో దేవుడు అద్భుతాన్ని చేయగలిగినట్లు ప్రజల మధ్య, నేటి ప్రజల మధ్య ఆ అద్భుతాన్ని మరొక ప్రత్యక్షతలో నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అద్భుతాన్ని చేయడు. అందుకే దైవజనులు ఈరోజు అద్భుతాలు అద్భుతాలు అని తిరుగుతుంటే ఎర్రి జనాలు తిరుగుతున్నారే, అది కొద్ది మందికి జరగడం, ఎక్కువ మందికి జరగకపోవడానికి కారణం ఇదొకటి. రెండవ విషయం చెప్తా, వీళ్ళకి ఆకలి కావాల్సి వచ్చింది. వీళ్ళకి ప్రజలందరికీ విపరీతమైనటువంటి ఆకలి వేసింది. ఈ ఆకలి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు సాతాను శోధించినప్పుడు ఏమని శోధించాడు? రాళ్ళని ఎందుకు? ఓల్డ్ టెస్టమెంట్లో ఆ అద్భుతాలు ఉన్నాయి, ఆ ఆహారము మన్నా నుంచి పడినటువంటి క్రియలు ఉన్నాయి, అలాంటిది చెయ్యనాడు. నువ్వు శోధించుందో బయటకు పోవాలని గెటౌట్ అని చెప్పి యేసుప్రభు గారు ఏం చేస్తారు చూసారా, వాళ్ళ ఆకలిని ఒక్కసారి ప్రజలారా అని ఇలా చెయ్యిపోయాడంట. అందరికీ ఆకలి అయిపోయిందంట. అవునా? అలా చేశాడా? అలాంటి అద్భుతం చేయగలడా చేయలేదా? మీరు ఓల్డ్ టెస్టమెంట్లో చూసారా, లోతు కుటుంబము దేవదూతలు వచ్చినప్పుడు వారిని లోపలికి తీసుకెళ్తే తెల్లవార్లు లోతు దగ్గరికి సుధమ గుమ్మర వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు మాకు ఇస్తావా లేదా, వాళ్ళతో మేము వ్యభిచారం చేయాలంతే, వాళ్ళని మేము అనుభవించాలంతే గొడవ పెడితే దేవదూతలు వాళ్ళకి కనుబొబ్బు కలుగు చేసిరని రాయి ఉంది. తెల్లవార్లు తొడుక్కున్నారంట కానీ ద్వారబంధం కొనుక్కోలేకపోయారంట. అలాంటి అద్భుతం ఇక్కడ చేయగలడా లేదా? కడుపులన్నింటినీ ఇలా చూపించలాగానని అనుకో, ఒకసారి ఆకలి బంద్ అన్నాడు అనుకో, ఆకలి అయిపోద్ది. మరి రొట్లు ఎందుకు పంచాలా? రొట్లు ఎందుకు ఆశీర్వదించాలా? రొట్లు ఎందుకు విరచాలా? రొట్లు ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలా? వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ గాడ్ కెనాట్ డూ, కెనాట్ పర్ఫార్మ్ ఎనీ మిరకిల్. నీ జీవితంలో నీ పద్ధతిలో నుంచి, నీ సమర్పణలో నుంచి కొన్ని క్రియలు జరగాలి, అప్పుడే దేవుడు ఆ పనుల విషయంలో ఆశీర్వదిస్తాడు. మూడవదిగా, వస్త్రాల విషయంలో ఆయన అంత అద్భుతాలు చేసిన దేవుడు న్యూ టెస్టమెంట్కి వచ్చేటప్పటికి మీరే వస్త్రాలను జాగ్రత్తగా పంచండి అనే విషయాన్ని మనకి హెచ్చరిక చేశాడు. సరే, వాస్తవ విషయానికి మరొకసారి ఆలోచించేద్దాం. ఇది మొదటిది, బేసిక్ కామన్ నీడ్, శరీరానికి కావాల్సిన అవసరతలు ఏంటవి? ఆహారము, వస్త్రము. పానం అంటే మంచినీళ్ళు అండి, ఎక్కడైనా దొరికితే ఇస్తారు కామన్గా, రైట్. రెండవ విషయం ఏం చెప్పాను? మాట క్షేమము. మాట క్షేమము, మాట క్షేమము తీసుకోకపోతే, ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎలాగ ఉంటుందంటే, ఈ మాట కానీ క్షేమం కానీ మనం ఇవ్వకపోతే, చెప్పకపోతే, మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? నేను కొత్తగా ఒక ఇంట్లోకి వచ్చాను. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఇంటి తాళం నేను తీస్తున్నాను. ఒక ఆవిడ ఎలా వచ్చింది, ఒకసారి ఇలా పైనుంచి కింద చూసింది అనుకుని వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడు, పైనుంచి కింద చూశాడు అని వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారు, ఇలా చూసి అనుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే, ఏంట్రా ఈ బిల్డింగ్లు అందరూ కొత్త కొత్తకున్నారు, వస్తున్నారు, ఇహి అంటున్నాడు, ఓహో అంటున్నాడు, దగ్గుతున్నాడు, ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నారా అనుకున్నాను. ఇంటి తాళం తీసుకుని లోపలికి వెళ్ళాను, ఇల్లంతా తుడుచుకున్నాను, శుభ్రం చేసుకున్నాను, మరుసటి రోజు సామాన్లు తీసుకొచ్చాను, నా కుటుంబాన్ని పెట్టుకున్నాను, మొత్తం సర్దుతున్నాను. వారం రోజులు అయిపోయింది, నాకు పాల ప్యాకెట్ ఎక్కడ దొరుకుద్దో తెలియట్లేదు, నేను బజార్ అంతా తిరుగుతున్నాను, ఎవరిని అడిగినా నా వైపు రావట్లేదు, నన్ను ఒక వింత జంతువు చూసినట్టు చూస్తున్నారు. ఇప్పుడు సమాజంలో నేను ఉన్నానా, నేనేమైనా రాకూడని సమాజంలోకి వచ్చానా అనే అనుమానం నీకు వస్తుందా లేదా? కనీసం వారం రోజులైనా పక్కింటోడు పొరుగింటోడు అయ్యా నువ్వెవరు, ఏ ఊరు, ఏ పేట, ఏంటి సంగతి అని మాట అడగకపోతే, నన్ను పలకరించకపోతే నేను ఆ ఊర్లో ఉంటానా, ఆ కాలనీలో ఉంటానా, ఆ ఇంట్లో ఉంటానా, అపార్ట్మెంట్లో ఉండగలనా నేను? ఎందుకు ఉండలేను? నాకు అవసరం మాట, నాకు కావాల్సింది ఒక ఉపకారం, నాకు కావాల్సింది ఒక సహాయం, ఒక సూచన, ఒక సలహా, ఒక ఏదో ఒక ధర్మము నాకు జరగాలి. ఒక్కడో మాట్లాడకపోతే పరిస్థితి ఏంటండి? నువ్వు కాలేజీకి వెళ్ళావు, ఫ్రెండ్స్ అందరూ చుట్టూ క్లాస్లో మొత్తం 50 మంది ఉన్నారు, ఎవరు నీతో మాట్లాడలా, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవడు ఎవరితో మాట్లాడలా, అప్పుడు ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి? మొగోల్స్ క్లాస్ ఏమో అనుకుంటా. మోగవారు సైతము ఈరోజు అని మాట్లాడుకుంటారు, దే హ్యావ్ ద లాంగ్వేజ్. ఈరోజు ఆ లాంగ్వేజే నీకు కరువు అయిపోతే, మాట ఎక్స్ప్రెస్ చేయడమే నీకు రాకపోతే ఓపిక పట్టగలవా? చాలా భయం కదా, భయంకరమైన సిచ్యువేషన్, సైలెన్స్ చాలా వైలెన్స్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో ఆ మాట కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. అక్కడ ఆయన చూసారా, చలిగాచుకో, క్షేమంగా ఉండు, సమాధానం గెలుంటే ఈ మాట వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ అది ఎప్పుడు మాట్లాడాలి? జ్ఞానవాక్కు అయ్యి ఉండాలని చెప్తున్నాడు. యేసుప్రభు మాట్లాడిన విధానం మీరు చూస్తే, మొట్టమొదటిగా మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాడు, జన సమూహములతో మాట్లాడాను అని ఉంది. మరికొద్ది సమయాల తర్వాత ఆయన శిష్య సమూహంతో మాత్రమే మాట్లాడినట్లుంది. ఓన్లీ సెట్ ఆఫ్ పీపుల్, శిష్యులు మాత్రం పిలుచుకుని వారితో మాత్రం మాట్లాడాడు. మరికొద్ది సమయం తర్వాత బహు తక్కువ మంది అంతరంగక శిష్యులతో మాత్రమే మాట్లాడుకునేవాడు. ఆఖరిగా ఎప్పుడు ఒంటరిగా ఉండి, ఆయన ఒంటరిగా ఉండడానికి వెళ్ళేవాడు తప్ప ఒంటరిగా ఎవరిని పిలిచి మాట్లాడేవాడు కాదు. యేసుప్రభు ఒంటరిగా ఎవరితో మాట్లాడినట్లేదు. కలుసుకోవటానికి యాకోబు బావి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆమె వెళ్ళి వెంటనే అందరినీ తీసుకొచ్చినప్పుడు ఈ వెల్కమ్ చేశాడంతే, అందరితోనూ రమ్మన్నాడు, అందరితోనూ మాట్లాడాడు. అందరూ మాట్లాడిన బలవంతానికి యాకోబు బావి దగ్గర నుంచి సమరయ గ్రామంలోకి వెళ్ళి ఉండాల్సి వచ్చింది. ఆలోచించండి, ఈరోజు అలాంటి ప్రదేశాలలో అతి తక్కువ మందికి మాట్లాడేటప్పుడు రూల్ ఒకటి ఉంది. మత్తయి సువార్త 18:15 వచ్చిన ప్రకారం, Matthew 18:15 18:15లో ఆయన ఏమంటాడంటే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నెడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము, అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి, అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు, ఆ తర్వాత ప్రతి మాట స్థిరపరచబడాలి. నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎందుకు పొమ్ము, అతడు వారి మాటలు మాట వినని ఎడల ఆ సంగీత సంఘానికి తెలియచెప్పము, అప్పుడు సంగపు మాట వినని ఎడల అతన్ని అన్యుడిగాను సుంకరిగాను ఎంచుకో. ఎందుకు ఈ పద్ధతి? ఇక్కడ రివర్స్, యేసు ప్రభు వారు ఈ రివర్స్ పద్ధతిలో మనిషిని సంపాదించుకునేటప్పుడు ఒంటరిగా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పద్ధతి చెప్పాడు. సరే, మన ముఖ్యమైనటువంటి క్రియ ఏంటంటే, ఒక మనిషి ఒక కుటుంబంతో కానీ ఒక వ్యక్తితో కానీ ఒక పరిస్థితుల మధ్య చిక్కుబడినటువంటి సమూహాలతో కానీ మనం మాట్లాడాల్సి వచ్చినా, చేయాల్సి వచ్చినా, ఆ పని జ్ఞానంగా చేయాలి. ఏ పని? ఇచ్చుట అనేటువంటి పని విషయంలో ఎవరికైనా వస్త్రము తక్కువైనా, ఎవరికైనా ఆహారం లేకున్నా, అదే దిగంబరిగా ఉన్నా, ఆహారం లేకపోయినా, వారికి ఏదైతే కొదువ ఉందో దానిని తీర్చడానికి మన క్రియ జ్ఞానంగా చేయాలి. అంతేకాని కనపడినోడికల్లా నువ్వు ఏదో చేసేద్దాం అనుకుంటే అది నీ పరిధి కాదు, నువ్వు చేయవద్దు. ఇదే జ్ఞానంగా చేయాలనే విషయం ఈరోజు మన పాఠం. ఎట్లా చేయాలో మీకు ఆ జ్ఞానానికి సంబంధించిన కొన్ని సూచనలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా, ఆహారం కొరత బయటకు కనిపించకపోవచ్చు. వెన్ యూ లుక్ టు ద పీపుల్, పూర్ అండ్ నీడీ ఎవరో నీకు తెలియదు. వాళ్ళకి నిజంగా ఆహారం ఉందో లేదో కూడా నీకు తెలియదు. ఆహారం ఉందో లేదో తెలియకుండా ఉండగలిగే అభిమానము కలిగినటువంటి చాలామంది చాలా రకాలుగా ఉంటారు. నువ్వు ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి అనుకునేటప్పుడు డోంట్ కన్సిడర్ ద జెంటైల్స్ ఆర్ ద చర్చ్ పీపుల్ ఆర్ ద సమ్ వన్ ఎక్స్ వైజెడ్. ఎవరిని నువ్వు భేదం పెట్టడానికి వీల్లేదు. విశ్వాసము క్రియకు ఆధారంగా తీసుకునేటప్పుడు విశ్వాస గృహానికి వచ్చిన వారికి చేయాల్సిన పనులు వేరు. ఈ క్రియను జరిగించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అన్యుడని లేదు, క్రైస్తవుడని లేదు, ఇతరులని భేదం లేదు. అందరూ నీకు సమానంగా కనపడాలి, అందరూ ఈక్వల్గా కనపడాలి. ఇక్కడ చాలామంది మోసపోతూ ఉంటారు. ఈ క్రియ విశ్వాసంతో ఉంచుకుని సంఘములో మీ విశ్వాస క్రియ కనపరచుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందుకే క్రిస్మస్ టైంలో మాత్రమే మీరు బట్టలు తెచ్చిస్తారు, క్రిస్మస్ టైంలో మాత్రమే మీరు ఏదైనా పంచడానికి ప్రయత్నం చేస్తారు క్రిస్మస్ అనే పదం పెట్టి. నిజానికి అలా చేయకూడదు. అది క్రిస్మస్కు మాత్రమే చేయటం ఆచార సంబంధమైన పద్ధతి, నీవు గణపరుచుకోవాలనుకుని చేసుకున్న పద్ధతి. అది జ్ఞానయుక్తము కానీ మూర్ఖురాలు, మూర్ఖుడు అయినటువంటి వ్యక్తి చేసే పద్ధతులు, జ్ఞానవంతుడిగా చేసే పనులు కావు. ఈ విషయం ఆలోచించండి. కొరత కనిపించకపోవచ్చు, వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళకి అభిమానం అడ్డు రావచ్చు. వాళ్ళనే మీరు మెలకుగా చూడాలి. నేను మీకు కొన్ని సూచనలు చెప్పిన తర్వాత మిగిలిన విషయానికి వెళ్తాను. ఒకవేళ అలాంటి విషయాలలో మీకు చుట్టుపక్కల ఎక్కడైనా, అంటే విశ్వాస గృహమునే కాకుండా నీవు వచ్చిన ప్రకారం నీవు నీ దగ్గరికి ఎవరైనా తారసపడినా, నీకు దగ్గరికి ఎవరైనా వాళ్ళు వచ్చినా, వాళ్ళకి వాళ్ళ దగ్గరలో నువ్వు ఎక్కడైనా ఉన్నా నువ్వు చూసుకోవాల్సిన విషయం అని. ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని ఫిజికల్ స్ట్రక్చర్ చూడండి, శరీర అవయవగా సౌష్ఠవాన్ని చూడండి. వాళ్ళు బక్కగా, పీలగా, సన్నగా, ఎనిమిగ్గా, రక్తహీనతతో, పూర్తి స్థాయి ఆరోగ్యం లేకుండా, బలహీనులుగా, చాలా కుంగి, నీరసంగా, నిస్సత్తుగా లాగా కనపడుతున్నారనుకోండి. కడుపులు డొక్కలు కనపడేంత స్థాయికి ఎండిపోతూ అట్లాగే ఉన్నారనుకోండి. పిల్లలు కూడా అలా ఉన్నారనుకోండి. తరచుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం, 108 వచ్చి పట్టుకెళ్ళడం, ఇలాంటి పనులు మీ దగ్గరలో జరుగుతున్నాయి అనుకోండి. ఏంటి జరుగుతుందన్న విషయం వెంటనే నీ కన్నుల ముందు జరుగుతుందంటే యు ఆర్ అకౌంటబుల్, నువ్వే లెక్క చెప్పాలి. వెంటనే నువ్వు ఆలోచించాల్సిన విషయం స్టార్ట్ అయింది, నేనేమైనా సహాయం చేయాలి ప్రభువా అని అడగాలి. ఎందుకంటే అలాంటి వారిని మీరు గమనించి వారికి ఏ రకమైన సహాయం చేయాలి అనేటువంటి విషయంలో మీరు ఉపయోగపడడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలాంటి విషయాలలో వారి శరీర సౌష్ఠవం సరిగా ఉండకపోవడాన్ని బట్టి అనారోగ్యం వచ్చి జబ్బులు బారిన పడి బలహీనుడై అలా కనపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి వస్త్రాలు కూడా జనరల్గా ఫుడ్డే కొనుక్కోవడానికి డబ్బులు, లేకపోతే బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయండి, కొంచెం అటు ఇటుగా కనపడుతూ ఉంటారు. అలాంటి వారిని మీరు గమనించిన తర్వాత వారి మీరు సింపుల్ టెక్నిక్గా ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైనా మీకు సందర్భం వచ్చిందనుకోండి, మీ ఇంటికి ఒక పాల ప్యాకెట్ కొనుక్కునేటప్పుడు రెండు కొనండి. మీకు జీతం ఎక్కువ వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఏదో ఇద్దాం అనిపించినప్పుడు ఒక రెండు కొనండి. కొని అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు సదాగా ఏం చెప్తారంటే, వాళ్ళని పిలిచి, అరే నేను ఒకటి తీసుకొచ్చాను, మీ అంకుల్ గారు కూడా ఇంకోటి తెచ్చేశారు, ఇది మరి మాకు ఒకటి సరిపోద్ది, ఈ పూటకి మీరు వాడేసుకోండి అనేవాడి. మీకోసం కొన్నామని చెప్పకండి, వాళ్ళ అభిమానం దెబ్బతింటుంది. మాకు వేరే ఒకట రెండు అనుకున్నాను, ఆల్రెడీ అంకులు ఒకటి తెచ్చారు, ఒకటి మిగిలిపోయింది, సరే నువ్వు తీసుకో, ఈ పూటకు వాడుకో. జ్ఞానంగా చేయండి, సంతోషంగా చేయండి, ఇవ్వాలి అనేటువంటి ప్రేరేపణ మనస్సుతో చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి, లాభం ఆపేక్షించకుండా చేయండి. చక్కటి పరిస్థితుల్లో వారికి ఇచ్చేసాడు. అలా ఇచ్చేటప్పుడు కూడా మాకు ఒకటి సరిపోద్ది, ఈ పూటకి మీరు ఇది వాడేసుకోండి అని చెప్పండి, అంతేగాని రేపు మళ్ళీ మాకు ఇచ్చేయండి అని డైలాగ్ వాడకండి. మరి దానివల్ల ఇచ్చేది ఏముందండి? సో ప్రేమగా చేయండి. తర్వాత పిల్లలు ఉన్నారు కదా, ఏదో సరదాకి తెచ్చాలే, తీసుకోండి ఈ పిల్లలకి ఇచ్చేయండి పూటకి అని చెప్పి ఇచ్చేసేయండి. పిల్లలు ఉన్నారు కదా అనే పదం వాడండి ఎప్పుడైనా. అంతేగాని మీ ఆ ఆంటీ గారు తింటారులేండి అన్నట్టు డైలాగులు వాడకు, పోకిరి మాటలు. పిల్లలు, పిల్లలే ప్రాధాన్యత. చక్కగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పిల్లలకి కదా పర్లేదు ఇచ్చేయండి అని చెప్పి, ఒకవేళ వాళ్ళు ఇంకా అభిమానానికి దెబ్బ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ప్యాకెట్ మీరే ఓపెన్ చేసేసి వాళ్ళ కోసం మీకోసం కొనుక్కున్న వాటిని రెండు పక్కన పెట్టుకుని పిలిచేసి, నాన్న ఇదిగో ఇది తీసుకోండి అని తీసుకోండి, వీధిలో కనీసం మీరు ఒక్కరోజు మీ చుట్టుపక్కల పేదలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ పంచిపెట్టండి, ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ పంచండి, మీకు ధనం ఉంటుంది. కొంచెం వీధి మొత్తంలో చూడండి, వీధులు అలా కనపడుతూ ఉంటారు, ఏ ఆదివారం ఎంచుకోండి, జస్ట్ అలా కనపడంగానే సరదాగా అలా వెళ్తూ ఆ ప్యాకెట్ బయట పెట్టి కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు ఎగ్జిబిషన్లు ఎట్టకండి, బ్యాగ్లో పెట్టుకో, సైలెంట్గా అక్కడికి వెళ్ళు, అక్కడ కనపడుతున్నాడు పిల్లలు, పిల్లలు అరే రే పిల్లలు ఒకసారి ఎట్టరండి అని చెప్పేసి, ఏంట్రా ఎలా ఉన్నారు ఏంటి సంగతి ఆడుకుంటూ ఉంటారు. సహజంగా వాళ్ళు రకరకాలుగా ఉంటారు, ఈ పూర్ అండ్ స్లమ్స్ జస్ట్ డిస్ట్రిబ్యూట్ 101 చక్కగా ఇచ్చేసేయండి, వాళ్ళందరితో కాసేపు ముచ్చట్లు ఆడుకోండి, కాసేపు మంచిగా మాట్లాడుకోండి, ఏంట్రా ఎలా ఉన్నావు ఎక్కడికి స్కూల్కి వెళ్తున్నావా చదువుకుంటున్నావా ఏంటి సంగతి ఆ ముక్కు చూడు తుడుచుకో, శుభ్రంగా స్నానం చేసుకోండి, ఇదిగో నువ్వు కటింగ్కి వెళ్దామా మన ఇద్దరం కటింగ్కి వెళ్దామా రా అని చెప్పి ఎవడన్నా పిల్లడికి ఈ లేకపోతే తల సరి క్షవరం సరిగ్గా లేకపోతే అని తీసుకెళ్ళి చక్కగా కటింగ్ చేయించండి, అలమ్మని అడిగి చేయించండి లేకపోతే గొడవలు అవుతాయి, అలా చెప్పేసి తీసుకెళ్ళి పిల్లలతో పాటు వేస్తున్నారమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళి చక్కగా చేయించేసి తీసుకొచ్చి ఇచ్చేసేయండి. సంథింగ్ వైజ్లీ, చాలా తెలివిగా చేయండి. కొన్నిసార్లు మీరేం చేయాల్సి వస్తుందంటే ఏదో మాతో పాటు భోజనానికి రండి అని ఇలాగే ఇన్వైట్ చేయండి. వాళ్ళు అభిమానంగా ఉండుండొచ్చు నీ అవకాశాన్ని బట్టి, వాళ్ళని కూడా పిలిచి మాతో పాటు కూడా భోంచేయండి ప్లీజ్ కమ్ అని చెప్పి ఈరోజు మాతో కూడా రండి. అదేంటండి అని మా ఇంటికి చుట్టాలు వస్తారనుకున్నాం బ్రదరు, వాళ్ళు రాలేదు, వాళ్ళు కొంచెం ఏదో ప్రాబ్లం అని చెప్పారు, సో జస్ట్ ఈరోజు మాతో పాటు ప్లీజ్ ఎంజాయ్ చేద్దాం రండి, జస్ట్ మామూలుగా రండి, ఎందుకో ఎందుకో చేయాలనిపించింది చేసింది సిస్టర్ గారు రండి అని చెప్పి ప్రేమగా పిలిచి వాళ్ళ కింద ఆకలేసి మీరు పళ్ళలు వేసుకుని కంచాల మీద డైనింగ్ టేబుల్ మీకు కూర్చోకండి, ఆ ఎక్స్ట్రా చాలామంది చేస్తాం మనం, అలాగని వాళ్ళందరినీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీకు కూర్చోబెట్టకండి. ఎవరెక్కడ కూర్చోవాలో ఎవరెక్కడ ఉండాలనేది ప్రేమ వేరు హద్దు వేరు, ఈ రెండూ తెలియకుండా ప్యూన్నేమో ఆఫీస్ టేబుల్లోకి వచ్చి ఆఫీస్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని నీవి నువ్వే వచ్చి ఆడి చైర్లో కూర్చుంటానంటే అది మర్యాద, అధికారి అధికారిగా ఉండాలి, పని పనులాగా ఉండాలి, ఉద్యోగ ధర్మం వరకే, బయటకు వచ్చిన తర్వాత నీ కారులో పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి దట్స్ ఇట్ అంతే. ఇలా ఎవరికి ఎక్కడ జాగ్రత్తగా జ్ఞానం అంటే అదే, జాగ్రత్తగా పెట్టుకోండి. వాళ్ళని పిలుచుకొచ్చినప్పుడు అంత చక్క ఖాళీ చేసేసి అందరిని మీరు వరుసని కూర్చోబెట్టుకుని వాళ్ళని వడ్డించమనండి, మీరు కూర్చోండి గెస్ట్లాగా, అమ్మాయి నువ్వు కొంచెం హెల్ప్ చేయరా అని చెప్పేసి వాళ్ళకు గరిటి ఇచ్చేయండి, అలా వడ్డి వాళ్ళతో పాటు ప్రశాంతంగా తినండి. తిన్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంటుంది పట్టరా అని ఎక్స్ట్రా చేయకండి, ఎక్కడ ఉండాలో అక్కడ వరకే, ఎందుకంటే మళ్ళీ నువ్వు ఇల్లు దాటి దారి ఇచ్చేసేవనుకో రేపు పొద్దున వాళ్ళు బెడ్రూమ్లోకి వస్తాడు, జాగ్రత్తగా చూసుకుని అంతవరకే ఉండి ప్రేమను అనే ముసుగు వేసుకొని నువ్వు బలహీనుడు కావద్దు, నా హెచ్చరిక గమనించండి, అంతవరకే పెట్టుకో, పెట్టుకుని వాళ్ళతో పాటు భోంచేసి చక్కగా పంపించండి. ఒకవేళ మీరు సేవ చేస్తున్నారు అనుకోండి, సేవకులందరూ కూర్చుని పరిసయలు భోజనాలు కూర్చుంటారు కదా, కూర్చోరా పరిసయలు భోజనాలు అండి, విందులు అగ్రస్థానములు కోరేవారు ఎవరు, పరిసయలు కదా, దేశంలో తిట్టినప్పుడు మీరు లేరండి, దానిలో అంగీలు వేసుకుంటారు, రక్షరేఖలు వెడల్పుగా ఉంటాయి, వీధుల్లో ప్రార్థనలు చేస్తారు, సభల మీద మంచి సింహాసనం కుర్చీలు కోరుకుంటారు, అలాగే విందులలో అగ్రస్థానం కోరుకుంటారంటే పాస్టర్లందరికీ సపరేట్గా టేబుల్ వేస్తున్నారు కదా ఈ మధ్య, అక్కడికి ఎముకలు లేని భోజన మాంసంలో ఒక పార్ట్ అదే చికెన్కి లోపల ఉండేటువంటి దుమ్ములు లేనటువంటిది, మాంసానికి దుమ్ములు లేనటువంటి కొన్ని పదార్థాలు ప్రత్యేకించి మీకు అందిస్తారు కదా అక్కడికి. మొన్న ఎక్కడో ఒకసారి భోజనానికి వెళ్తే ఒక పాస్టర్ గారి పెళ్ళికి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ గుడ్లు ఫ్రై తిన్నాం, కడుపులో ఉండే గుడ్లు తాలూకా ఫ్రై, కందనగాయలు ఫ్రై తిన్నాం, లివర్ సపరేట్గా తిన్నాం, చికెన్ జాయింట్ సపరేట్గా ఉంది, చికెన్ కర్రీ సపరేట్గా ఉంది, ఈ 4-5 వెరైటీలు నా చేప రొయ్యలు ఓ పీత ముక్క అన్నీ పెట్టేశాడు. ఆ తర్వాత ఒక పాస్గారు అక్కడ మాట్లాడుతూ తింటా తింటా సడన్గా అన్నాడు, అయ్యా ఆ కోడికి కాళ్ళు బొచ్చు పేక ఎందుకు వదిలేసావని అడిగాడు, అన్ని వెరైటీలు పెడితే అవి మిస్ అయిపోయినాయి, అవి కూడా చేసేస్తే ఏదో ఒక వెరైటీ తగిలించద్దు దానిలో బజ్జీలో ముంచి కోడి ఎక్కడ వేసావు అనుకో అయ్యో కొడ్డి అయిపోయింది కదా, అంటే ప్రత్యేకమైనటువంటి పరిసయలు భోజనాలలాగా ఇలాగను అలాంటి సందర్భమే కనుక నీకు వస్తే వెళ్ళి జనంలో కూర్చో, ప్రజలందరినీ నువ్వు ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టావు వాళ్ళ మధ్యలోకి కూర్చో, వాళ్ళందరూ టేబుల్ పట్టు ప్లేట్ పట్టుకుంటున్నారా బస్సు ఆడి పట్టుకునే లైన్లో నుంచో, డోంట్ బి గెట్ సపరేట్, నువ్వు వాళ్ళ మనిషివి, వాళ్ళ నుంచి ప్రత్యేకించబడ్డవాడు ఎలా అయ్యో ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డవాడు, ఎప్పుడు వాళ్ళకి బోధ చేసినప్పుడు మాత్రమే పుల్పిట్ మీద నిలబడినప్పుడు మాత్రమే, కిందకు వస్తే నువ్వు దాసుడివి నువ్వు పనుడివి పనుడులాగా ఉండవు, అంతేగాని సేవకుడిని ఏమో అవడకు సేవకుడు నువ్వు, నీ సంఘం ఉంటేనే సేవకుడు, సంఘం అంతా అక్కడికి వెళ్ళి కింద కూర్చుని తింటే నువ్వేట మీద కూర్చు తినేది, వెళ్ళి లైన్లో నుంచో, ఎంతటి వాడివైనా సరే ఇది నాతో పాటు వచ్చిన పిల్లలందరికీ నేను నేర్పించి పడేశాను, ఎందు నువ్వు గొక్క పెట్టి ఏడు వెళ్ళి నీ పక్కన కూర్చోరు వచ్చి లైన్లో నుంచుంటారు అంతే, మా అమ్మ ఉన్నా నా పిల్లలు ఉన్నా ఎవరన్నా ఒకటే కారణం ఏంటంటే బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతిలో మనం జ్ఞానయుక్తంగా చేయాలి ఆ పని. ఓకే, సరే. కొన్ని సందర్భాల్లో మీరు భోజనం చేసేటప్పుడు ఆ కలిసి రమ్మని పిలిచేటప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉండండి. ఉదాహరణకి మీరు పావు తొక్కు పన్నెండున్నర ఒంటిగంట, పావు తొక్కు ఒంటిగంట టైంకి వెళ్ళి మాతో పాటు భోజనం దగ్గర రండి అన్నాం అనుకో, అప్పుడు కాళ్ళు గంజో కాసో ఏదో పట్టుకుని ఉంటారు. నువ్వు పిలిచేవారు మొహమాటంకి వస్తే అది పాడైపోద్దని బాధ కూడా ఉంటుంది లోపల. ఎప్పుడు పిలవాలి మరి? వాళ్ళు వంట చేయడానికి ముందు నువ్వు సిద్ధపడాలి, ముందే నువ్వు చెప్పాలి ఆ విషయం. కొన్ని సందర్భాల్లో ఎంత మొహమాటంగా జరుగుద్దో చెప్తాను మీకు. ఈ రెండు సందర్భాలు జ్ఞానయుక్తంగా, స్త్రీలారా మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, బుద్ధి లేనిది ఇల్లు పీక్కుంటుంది. కాబట్టి నువ్వు కట్టుకునే స్త్రీలాగా జ్ఞానం కలిగి ప్రవర్తించు. ఏం చేయాలో చెప్తున్నాను విను. పిల్లల్ని నేను ఒక కుటుంబానికి చెప్పాను, ఏమండి మీరు భోజనానికి వచ్చేసండి, వాళ్ళు మా అత్త భోజనచేద్దరు కానీ ప్లీజ్ రారా అని అడిగారు అనుకోండి. వద్దండి సిస్టర్, ఏం వద్దండి అని అలా కాదండి, గెస్ట్లను రమ్మన్నాం, కొంచెం నాకు హెల్ప్ చేసినట్టుంది, వదిలేరు కొంచెం ఉల్లిపాయలు కొద్దురు రండి, అలా చిన్నగా ఇంటి ఇచ్చారు అనుకోండి. అప్పుడు సిస్టర్ గారు వస్తుంది, ఉల్లిపాయలు కాస్తుంది, నీతో పాటు వంట అంతా చేసి పెడుతుంది, భోజనం టైం రెడీ అయ్యేటప్పుడు నువ్వు పిలిచేయాలి. ఓకేనా? ఇది క్రమం. అక్రమం ఏంటో చెప్తాను. భోజనానికి రండి అని చెప్పావు, మధ్యాహ్నం మాతో పాటు భోజనం చేయాలండి, మీరు రండి అని చెప్పావు. మధ్యాహ్నం అంటే ఎన్ని గంటలకి? నువ్వు ఫ్యాషన్గా 3 గంటలకు తింటావేమో, అంతవరకు నువ్వు పిలవకపోద్ది, దాని కడుపు డొక్క మాడిపోద్ది, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మందులు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, నువ్వు పిలవవు. ఇది ఒక సమస్య. పిలవవు అంటే రమ్మని ఆహ్వానించవు, టైం చెప్పవు. నువ్వు పిలుస్తావు వాళ్ళు ఎదురు చూస్తారు, నువ్వేమో వాళ్ళు వస్తారని ఎదురు చూస్తావు, ఇద్దరికే మొహమాటాలే. ప్రేమ ఏమైంది ఇప్పుడు? ఆకలితో పస్తు పెట్టింది. అలా చేయకండి, ఇది మొదటి బలహీనత. రెండవ బలహీనత ఏంటంటే, వాళ్ళని మనం పిలవాల్సి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళని ఆహ్వానించినప్పుడు తగిన వసతి ఏర్పాటు చేయండి. వాళ్ళు వచ్చినంత వరకు ఏమీ చేయకుండా, వాళ్ళు వచ్చాక వచ్చారా వచ్చారా రండి 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 కూర్చోమంటావు, కూర్చేయు. ఏమంటే ఇరుకుళ్ళు చెయ్యాలనుకున్న విశాల హృదయానికి తగ్గట్టుగా కావాల్సిన వసతి కూడా మీరు ఏర్పాటు చేయాలి. దీనికి కావాల్సినట్టుగా ప్రయోజనకరమైన పద్ధతుల్ని సిద్ధపరచాలి. అలా క్రమంగా జ్ఞానంగా ఆలోచించి చేయండి. ఈ రోజుల్లో డిస్పోజబుల్ ఎంత సుఖమండి, ఎవరికి తిప్పలు పడక్కర్లా, జాగ్రత్త తీసుకుంటున్నారు, పేపర్ వస్తున్నాయి, చక్కగా తినేస్తున్నాం, దాన్ని ఎవరు కడుక్కోవాల్సిన లేకుండా చక్కగా తీసుకెళ్ళి డిస్పోజ్ చేసి తోసేస్తున్నాం. సో యూజ్ సంథింగ్ ఆఫ్ ద టెక్నిక్. దానికి ఇంకా అతిథులు కదా, వీళ్ళకి బంగారు ప్లేటా, పింగాణి ప్లేటా, గాజు ప్లేటా, ఎనప్ ప్లేటా, సత్తు ప్లేటా, ఎందుక మెంటలు అంత ఆలోచన ఎందుకు నీకు? సింపుల్ మెథడ్స్ వాడుకోండి, రైట్? ఇంకొన్ని సందర్భాలలో మనం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, పండ్లు కొనండి, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఏవో కొనండి. చవకగా వచ్చే ప్లేసెస్ కొన్ని ఉంటాయి, మీరు హోల్సేల్ మార్కెట్ అంటారు కదా, కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని మంచిగా మీకు ఉంటాయి కదా. ఎప్పుడైనా మీకు ఇంటి దగ్గరికి వచ్చినట్టు కొంచెం కొనండి, ఎక్కువ కొనండి. కూరగాయలు కొనండి, ఆకుకూరలు కొనండి. అలా వెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనుకోండి, ఏమ్మా ఏమనుకోవద్దు రా ఇట్రా అని చెప్పి ఇదిగో ఒక 4 పళ్ళకి ఇచ్చేసేయండి. ఒక ముసలావిడ ఎవరో ఉంటుందా ఆ చుట్టుపక్కల, ఎక్కడ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఏమ్మా ఆ బాగున్నావా, ఏంటి సంగతి, దా ఇగో 2 ఆపిల్లు తిను అని చెయ్యి. ఇవ్వు, నువ్వు ఇచ్చేటప్పుడు నీ పిల్లలు నువ్వు ఇవ్వడం చూసేలాగా చూపించు. నువ్వు ఇది సీక్రెట్ ఇవ్వమన్నారు కదా అని చెప్పి నీ పిల్లలు ఇంట్లో పెట్టుకున్నారు, బాబు మీ గేమ్ ఆడుకోండి నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నావు అనుకో, ఆడికెప్పుడు తెలుస్తుంది ఇవ్వాలని, ఆడికెప్పుడు తెలుస్తుంది పంచాలని, ఆడికెప్పుడు తెలుస్తుంది నా తండ్రి ధారాళంగా ఇచ్చేవాడు, నేను కూడా అలా ఇవ్వాలని ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు. అందుకే ఇచ్చుట యొక్క కృపను మీరు చూపిస్తూ చేయాలి. సో జాగ్రత్తగా పబ్లిసిటీ కాదే, అరే నాన్న నేను ఇస్తాను నువ్వు ఫోటో తీయే అని ఇలాంటి అసలు వేయకండి, అస్సలు అది రోగం మీకు, చేయొద్దు. చక్కగా వాళ్ళకి ఇచ్చేస్తా ఉండండి. అలా మీరు ఇచ్చేసినప్పుడు అలాగే ఆకుకూరలు, ఏమ్మా నువ్వు చాలా నీరసంగా, మేము తోటకూర తెచ్చుకుంటున్నాను అది నీకు కూడా తీసుకొచ్చాను, ఇవాళ తోటకూర వండుకో, కొద్దిగా పప్పులు వేసుకో అని చెప్పేసి ఒక 10 రూపాయలు తోటకూరాలకి ఇవ్వండి. సంథింగ్ నువ్వు చెయ్యాలి అనే సంకల్పమే కనుక నీ హృదయాన్ని ఈరోజు సిద్ధపరచుకుంటే జ్ఞానయుక్తంగా నువ్వు చేయడానికి దేవుడు అనేక విషయాలను హెల్ప్ చేయడానికి నీకు జ్ఞానం ఇస్తుంటాడు. ఎప్పుడైనా వాళ్ళు మొహమాట పడిపోయి అభ్యంతర పడిపోయి మీరు చేస్తున్నారనుకోండి, నువ్వు డైలీ ఒకే కొంపకి ఇస్తావు అనుకోండి, అనుమానం వస్తుంది, ఏంటి వీడేమన్నా కార్పొరేటర్ ఎలక్షన్లో పడతాడేమో అన్న డౌట్ వస్తుంది. అలాంటి పిచ్చి పాసలు చేయకండి, అందరినీ సమానంగా చూడండి. ఈరోజు ఒకరికి ఇస్తే రేపు ఇంకొకరికి ఇచ్చేలాగా చూడండి. వాళ్ళకిచ్చి ఈల కొంపలు నిప్పులు ఎట్టకండి, నువ్వు ఎప్పుడు మా ఇంటికి ఇస్తాడు ఈయన మాకివ్వడని ఇలాంటి గొడవలు తేకండి. జ్ఞానయుక్తంగా చేయాలి, సంతోషంగా చేయండి, సమాధానంగా చేయండి, అవసరాన్ని బట్టి రహస్యంగా చేయండి, అవసరాన్ని బట్టి ఇంట్లో తెలిసేలాగా చేయండి, అవసరాన్ని బట్టి ఇంట్లో చెప్పి చేయండి, అడిగి చేయండి, ఇట్లాంటి పద్ధతిలో. మరికొన్ని సందర్భాలలో నిలవ ఉండవు కాబట్టి వీటిని వెంటనే తినేయండి అమ్మా నేను ఇప్పుడే తీసుకున్నాను అని చెప్పేసి పనిచేయండి. నిలవ ఉండవు కదా అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు, అంతేకాని ఎందుకు బాబు మీరు కొనుక్కున్నారు మీరు తీసుకెళ్ళిపోండి బాబు అని. ఒకవేళ భర్తగా దయార్ద్ర హృదయము, జాలి హృదయము, ప్రేమ హృదయము, యేసుక్రీస్తు కలిగిన మనసు నీకు ఎక్కువైపోదు, మీ ఆవిడకు ఉండదు. నువ్వు వెళ్ళి ఇలా ఇవ్వగానే వాళ్ళు ఏదో మాటల మీద సీరియస్గా వచ్చి అంకుల్ ఇచ్చాడు అని నీ ముందు అంటారు, అంతే. ఎక్కడ శవాలు ఎత్తిపోద్ది, ఆత్మ దిగిపోద్ది మీదకి. దిగిపోయిన తర్వాత ఇంటికి తేనోడివి, నేను మల్లెపూలు అడిగితే తేలేదు, నేను జాంగిరి అడిగితే తేలేదు, నీ కోరికలు, నీది ఒక ఆత్మ కదా, ఆ కోరికలు తీర్చలేదు, ఆడికి తీసుకెళ్ళి ఇస్తావా అని ఆ రాత్రి రచ్చ చేసి తేలి చూశాను నేను. చేయమాకండి అలాంటి బుద్ధిహీనరాలు పీక్కోకండి. భర్త చేసిన, భార్య చేసిన, మీ ఇద్దరి ఉభయులు దేవుని బట్టి చేస్తున్న ఈ జ్ఞానక్రియను సంతోషంగా చేయండి. ఇలా చేసేటప్పుడు నిలవ ఉండవు కదా అని చేయండి. కొన్ని సందర్భాల్లో మీరు చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము ఏం బాబు మీరు మొన్న కూడా తీసుకొచ్చారు నాయన, అదేంటి సార్ అలాగంటారంటే, అమ్మా ఎప్పుడు రోజు ఇవ్వనుగా నేను, ఏదో వారంకి ఒకసారి అలాగా. మాకు ఇది అలవాటే, మాకు మందిరంలో బోధిస్తారు, మాకు బైబిల్లో బోధిస్తారు, మాకు దేవుడు బోధించాడు ఇలా చేయమని, అందుకు మేము బీదలను లక్ష్య పెట్టమన్నాము అనే పదం వాడకుండా, బైబిల్ చెప్పింది, దేవుని వాక్యం చెప్పింది, సంఘంలో మాకు నేర్పుతారు కాబట్టి మేము ఈ పని చేసామని చేయండి. బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు. బీదల విషయంలో దేవుని వాక్యం చాలా హెచ్చరికలు మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి మీరు జ్ఞానయుక్తంగా మీరు చేసేటప్పుడు మీరు పేదలమి అనేటువంటి బైఫికేషన్ తేకండి, ఆ డీవియేషన్ తేకండి, ఆ రకమైనటువంటి అంతర్భాగాలను విభేదించకండి, ప్రయత్నం చేయకండి. రెండోది, ఒకవేళ అలాంటి సార్లు మీరు నెలకు ఒకసారి కదమ్మా తీసుకో అని చెప్పేసి ప్రేమగా మీరు ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ కూడా గుర్తింపు ఘనతను, ఆ డప్పు కొట్టించిన పద్ధతిని ఎక్కడ కూడా మీరు చేయమాకండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు ఇస్తావేమో అని నీ చేతులు మొత్తం చూడకూడదు. అది కూడా మీరు జ్ఞానయుక్తంగా చేయండి. తర్వాత కొన్నిసార్లు వాళ్ళకి మీరు చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే, తిరిగి ఇచ్చేయటానికి కూడా వాళ్ళలో కొంతమంది మంచి గట్టి కలిగిన వాళ్ళు ఉంటారు. తిరిగి ఇచ్చేయాలి, ఎప్పటికైనా మీకు ఇచ్చేస్తాం సార్ అని, వాళ్ళకి కూడా మీరు గివ్ దెమ్ ఎ వే, దారిచ్చి పెట్టండి. నీవు తీసుకొచ్చినప్పుడు నాకు ఇద్దగలేరా ఎలు అని. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక సందర్భంలో నేను తిరిగి ఇస్తారని నాకైతే తెలియదు, కానీ ఇవ్వాలి అనే విషయం మాత్రమే నాకు తెలుసు. దేవుడు చేసిన పని చెప్తున్నాను, దేవుని మహిమార్థమే చెప్తున్నాను ఈ విషయంలో. నేను విశాఖపట్నం నుంచి రామభద్ర పార్వతీపురం వెళ్ళడానికి 150 కిలోమీటర్లు బై రోడ్ 151 కిలోమీటర్స్ వస్తుంది. మా ఈ ఇంటి దగ్గర బయలుదేరితే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నేను అక్కడికి వెళ్ళే టైం, పార్వతీపురం వెళ్ళడానికి జర్నీ ఇట్ టేక్స్ మినిమం 3 to 4 hours. అప్పుడు సింగిల్ రోడ్డు ఉండేది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, పెద్ద గోతులు ఉండేవి. రాత్రి అయితే ఈ చిన్న హీరో హోండాకి పాత లైట్లు ఎక్కువగా వచ్చేవి కావు, అందుకని చాలా చక్కగా సైడ్ నుంచి వచ్చేస్తూ నెమ్మదిగా వచ్చేవాడిని. ఈ ఇంచుమించుగా బండి మీద ఒక 5-6 సంవత్సరాలు పాటు తిరిగాను. ఈ 150 కిలోమీటర్లు వెళ్ళడం, 150 కిలోమీటర్లు. ఆ హీరో హోండా దేవుడు ఇచ్చినటువంటి కృప, సెకండ్ హ్యాండ్ ఒక లాయర్ గారి దగ్గర కొనుక్కొచ్చాను. అది ఎంత కృప అంటే అది 72 కిలోమీటర్లు వచ్చేదండి లీటర్ వేస్తే. అప్పట్లో లీటర్ 36 రూపాయలే, 36 రూపాయలు లీటర్ వేస్తే 72 కిలోమీటర్లు మరి ఎక్కడ ఆగడానికి సింపుల్గా వెళ్ళిపోతుండేది అంతే. నేను కూడా నేర్చుకున్నాను డ్రైవింగ్లో, టెక్నిక్లు, బ్రేక్ లేకుండా స్పీడ్ వెళ్లకుండా చక్కటి పద్ధతిలో వెళ్ళటం. సో అమ్మ నేను ప్రయాణం చేసేవాళ్ళం, చాలా తిప్పలబడి వెళ్ళేవాళ్ళం. మంచి ఎండాకాలం, వర్షాకాలం, వాతావరణం చూసుకోవటం, పొద్దుకి మునిపే బయలుదేరి 4 గంటలకు బయలుదేరిపోతే 7:30 చేరేవాళ్ళం. రాత్రి పావుతకు 3-4 సాయంత్రం బయలుదేరితే ఇంటికి వచ్చేటికి 7:30 అయ్యేది, చీకటి పడిపోక లైట్ వచ్చేస్తుందని. అలా చాలా జాగ్రత్తగా దారిలో రామభద్రపురం అనేటువంటి ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కవర్ ఏమో 10 రూపాయి 50 పైస కవర్ ఉండేది ప్లాస్టిక్. అప్పట్లో ప్లాస్టిక్ బ్యాన్ ఏం లేదు, అది పెద్ద కవర్ వచ్చేది. ఇప్పుడు మనకి ఒక 2-5 రూపాయల కవర్ ఎంత ఉంటుందో అంత కవరు. ఆ కవరు వాళ్ళ దగ్గర ఎలా ఉండండి, చిన్న చిన్న బొచ్చులు, చిన్న తట్టలు ఉంటాయండి, దాని నిండా దొండకాయలు అలా అలా అలాగా పోగులు పెట్టి బస్ స్టాండ్ దగ్గరికి, బస్ దగ్గరికి వచ్చి బస్సు స్టాండ్ పక్కన అనమాట కూరగాయల మార్కెట్, హోల్సేల్ కూరగాయల మార్కెట్. మీరు రేడియోలో వార్తలు వినేవారు ఉన్నట్లయితే రామభద్రపురంలో అపరాలు కిలో ఇలా అలా అవి చెప్పేవారు క్వింటాలని. అది మార్కెట్ అనమాట, అది అక్కడ కూరగాయలు అంతా ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇలా వెళ్ళగానే మన దగ్గరికి వచ్చి అమ్మ ఏం కావాలి ఏం కావాలని అడిగేవారు. మేము నెమ్మదిగా అక్కడికి వెళ్ళి పరిచయం పెంచుకోవటం మనకు అలవాటు కదా. ఏంటి సంగతి అంటే ఒక ఆవిడ ఆదమ్మ, ఆదమ్మ అనగానే ఎవరు ఆవిడ, ఆదాం పేరు, ఆవిడకి అమ్మ పెట్టాడు ఎవరో పాస్టర్ గారు, మంచిది లేకపోయినా ఆదమ్మ ఏంటి సంగతి అంటే బాబు వచ్చావా వందనాలు బాబు అనేది. ఇది మనం అనవేచే, ఎందుకంటే తెలిసట్టు తెలపండి కదా అది గుర్తుపెట్టింది. మళ్ళీగా మాట్లాడేవాళ్ళం, మాట్లాడేవాడికి ఆవిడ ఏం చేస్తే తెలుసండి, 15 రూపాయలు ఇస్తే ఒక్కొక్క తట్ట 2 రూపాయలు చొప్పున ఇంచుమించుగా ఒక 10 వెరైటీలు కూరగాయలు ఇచ్చేసి ఒక పెద్ద ఆనపకాయ ఫ్రీగా ఇచ్చేది. తీసుకెళ్ళిపో బాబు అనే సాయంత్రం కదా నేను వచ్చేటప్పటికి, సాయంత్రం ఉదయం ఆరాధన చూసుకుని మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం వచ్చేవాడు. వచ్చేటప్పటికి ఇంతంత కొత్తిమీర బాబు, ఈ రాత్రికి నేను అమ్మే వెళ్ళేది ఎప్పుడు, ఎందా పట్టుకెళ్ళిపో ఎవరికైనా ఇచ్చే అని ఇచ్చేది. ఇలాగా ఒక 10 రూపాయలకి 5-10 రూపాయలకి కొన్ని కూరగాయలు ఒక 4-5 కవర్లు కొనేవాడిని అండి. పట్టుకుని అమ్మ ఒళ్ళో వేసి, ఎదర హ్యాండిల్ వేసి, వెనక క్యారేజ్ కట్టి మొత్తానికి తీసుకొచ్చేవాడిని. తీసుకొచ్చి చవక చీప్గా వచ్చే సంఘంలో ఎవరు బాధగా ఉండేవారో, ఎవరు భేదగా ఉండేవారో అప్పటికి నా స్థితి నా స్తోమతే చాలా తక్కువ, నేను ప్రయాణం చేయడానికి అవకాశం లేక బండి మీద ప్రయాణం చేస్తానని అర్థం చేసుకోండి. అయినప్పటికీ కూడా దేవుడు పంపిన 10 రూపాయలు కానుక సాయంత్రం అయ్యేటప్పటికి వాటిని తీసుకొచ్చి మా వీధిలో, మేము ఉండేది మంచి అపార్ట్మెంట్, మళ్ళీ ఆ అపార్ట్మెంట్ దగ్గర పాకల్లో కొంతమంది ఉండేవారు. సందకాడు నేను దిగేటప్పటికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2-3 కవర్లు ఇచ్చేసేవాడిని. ఒక కవరు మా కోసమని, అలాగే మా ఇంట్లో పనిచేసడానికి వచ్చేది లక్ష్మి అని ఆమె కోసమని, అలాగే మా ఇంటికి దూరంగా ఇంకొక బ్రదర్ ఉండేవారు, అతను నేను రాగానే వచ్చి అనయా వచ్చారా ఎలాగని నిన్నయాన్ని పంచుకు మలకరించి వెళ్ళరు వాచ్మెన్ ఒక అతను, అతనికి ఈ పనిచేసేవాళ్ళం. మాకు 2-3 రోజులకు సరిపడినట్లుగా ఉంచుకొని మిగిలినన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేయడమే. వాళ్ళందరూ బాబు బాగున్నారా అని ఇప్పటికీ కూడా పేదవాడి దీవెన నా మీద ఉందని నేను ధైర్యంగా చెప్పగలను. యోబు అంటాడు ఆ మాట. ఎందుకనంటే వాళ్ళు బీదలను నేను ఇవ్వలా, వాళ్ళకి సంపాదించుకోవటానికి ఏమీ ఉండదు కాబట్టి ఆ స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళలో తాగుబోతులు ఉన్నారు, తిట్టుకునేవారు ఉన్నారు, రోజు సాయంత్రం బుర్ర పాలు కొట్టుకునేంత ఫైటింగ్లు ఉండేవి. అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమించి వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారు. తర్వాత ఇచ్చేసేవాడిని ఏ నాకు తెలియదు ఇంకంతవరకే. దేవుని మహాకృపను బట్టి వయసుతో పాటు కాలంతో పాటు వాహనాలు వచ్చినాయి. వాహనాలు వచ్చినా కూరగాయలు తేడం మానలేదు. కూరగాయల దారిలో ఆగినప్పుడల్లా మా ఇంటికి కొనుక్కునేటప్పుడే మరొక 4-5 చవగా ఉంటే తీసుకొచ్చేయటం ప్రారంభించాను. నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది సామెతల గ్రంథంలో, ఈ వచనం ఒకసారి చెప్తానండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, ఎక్స్క్రీషియాసిస్ 11:1. ప్రసంగిలో 11:1 ఏముంటుందంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను. 7 గురికిని 8 గురికిని భాగం పంచిపెట్టము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగో. ఈ వచనం నాకు చాలాసార్లు చాలా రకాలుగా విన్నాను, కానీ లెట్ మీ సీ అని చెప్పి ఈ ఆహారాన్ని అలాగా ఆ నీరు అనగా ప్రజలు, పర్వతములు అనగా ప్రజలు, బైబిల్లో ఆ రెఫరెన్స్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. సో నీరు పరిశుద్ధాత్మకు, నీరు వాక్యమునకు, నీరు దైవ సంబంధమైన పరిస్థితులకు, నీరు పరిశుద్ధతకు, కొన్ని ప్రజలకు కూడా జలములు అనగా ప్రజలు, ఈ సముద్రములు ఘోష అంటాడు అది కూడా ప్రజలకు సంబంధించినట్లుగా మనం తీసుకోవాలి, రైట్? సో ఇచ్చేశారు, ఇచ్చేస్తూ ఉండేవాడిని. అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, వచ్చేటప్పుడు కూడా కూరగాయలు కొనుక్కుని తక్కువకు వస్తాయి కాబట్టి అక్కడ తెచ్చేసుకోవటం, ఇక్కడికి వచ్చేటటువంటి చర్చిలో మరి కష్టంగా ఉండేటువంటి పిల్లలను కొంతమంది చూసేవాడిని, వాళ్ళకి అమ్మకి చెప్పేవాడిని, అమ్మ మనం నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేయి ఉంచుకో, రేపు కావాలని మనం కొనుక్కుందాం, కానీ వాళ్ళకి ఇచ్చేసేయి పంపించేసే. వాళ్ళకి ప్రేమగా కొంతమందికి అదిగో ఇదిగో ఈ కూరలు వండుకుంటారా, అక్కడ వస్తున్నాయి కదా తీసుకొచ్చాను, వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే పార్వతీపురం రాకపోక మధ్యలో ఆపడం కొనుక్కోవటం చూస్తుంటారు కదా. సో పంచిపెట్టడం మొదలుపెట్టాం. అద్భుతం చెప్పన, కరోనా కాలంలో ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు అమ్ముతున్న కాలంలో ఆహార పదార్థాలలో ఏ ఆహారపు కూరగాయలు దొరకని పరిస్థితుల్లో నేను సమృద్ధిగా భోంచేశానండి, హ్యాపీగా భోంచేశాను. నేను చేసింది చాలా కొంచెం. నేను నా కుటుంబము శంభ్రోనులో కరువు ఉంది, సేవకునీటిలో ఏది తక్కువ కాల అలా తిన్నానండి, నేను అలా అనుభవించానండి. ఎంత విచిత్రం అంటే, మేము ఊర్లో నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నప్పటికీ దాని నుంచి బయటకు రావడానికి గేట్ దాటానికి స్కోప్ లేదు, బయటకు రావడానికి అవకాశం లేదు. వండేసిన చేపల కూరలు తీసుకొచ్చి నాకు ఇచ్చేవారండి, గేటు బయట నుంచి పైనుంచి రాజు ఇంటిలో మాంసం ఉన్నట్లుగా నా దగ్గరకు వచ్చేది ఆహారం. ఎవరో వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో బతికేవారే, మేము మా అంత చూస్తున్నంత గొప్పవాళ్ళేం కాదు, జస్ట్ ఒక ఇస్త్రీ చేసుకునేటువంటి సహోదరి. కూరగాయలు సాయంత్రం అయ్యేటప్పటికి, ఉదయం అయ్యేటప్పటికి ఫోన్ చేసి అనయా గేట్ దగ్గరికి రాని కిందకి రమ్మని ఆ కూరగాయలన్నీ ఇచ్చేది. ఆ వారమంతా ఇంట్లో 5 గురిమి 6 గురిమి కూరగాయలతో భోజనం, ఏ రోజు తక్కువ చేయలేదు. ఉల్లిపాయలు 100 రూపాయలు కట్టింగ్ చేసుకునేటువంటి ఒక సహోదరుడు, తన కుటుంబం ఆ విధవరాలు చిన్న బడ్డీ పెట్టుకుని కూరగాయలు అమ్ముకునే విధవరాలు, దేవుని భాగం దేవునికి ఇవ్వాలని 100 రూపాయలు ఉల్లిపాయలు అమ్ముతుంటే రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఉల్లిపాయ లేకుండా ఏ రోజు ఆహారం తినలేదు. అన్ని రోజులు నాకు ఆహారం ఇచ్చారు దేవుని భాగం మీద అని చెప్పి తీసుకొచ్చి నమ్మకంగా అక్కడ తీసుకొచ్చి బియ్యం ఎలా కొనుక్కోవాలని ఆలోచిస్తున్న సమయం, ఉంటున్నది పెద్ద అపార్ట్మెంటే, బతకడానికి అవకాశం లేని పరిస్థితి, అక్కడికి వచ్చి ఇదిగో కవర్ పైనుంచి కిందకిచ్చి ఇదిగో తిను అని. ఎందుకో యాపిల్స్ గురించి ఒకరోజు ఆలోచన చేశాం, ఎందుకు ఆ రాత్రి ఏదో టాక్ వచ్చింది, ఏదో మాట్లాడుతున్నాం, ఇది యాపిల్ గ్రీన్ యాపిల్, ఇది ఆరెంజ్ యాపిల్, ఇది ఎల్లో యాపిల్ అని ఏదో పెద్ద లెక్చర్ ఇచ్చాను. కిందకి వెళ్ళి షాప్లో చూసాం యాపిల్స్లో, ఆ రోజు సాయంత్రం యాపిల్ కవర్ వచ్చింది పైనుంచి, ఏంటి ప్రభువా ఇది, ఎప్పుడో నేను వేసినటువంటి ఆహారం చాలా దినములైన తర్వాత నా నోటికి ఆకలి తెచ్చింది, నా కడుపుని తెచ్చింది, నా ఆరోగ్యాన్ని ఇచ్చింది, నాకు బలాన్ని ఇచ్చింది, ఒక్కరోజు చేదకుండా ప్రతిరోజు కావలసినటువంటి మంచి ఆహార పదార్థాలు నేటికి కూడా తీసుకొచ్చి నా నోటికి అందించేటువంటి పద్ధతి చేశాడు. నేనేదో గొప్ప ఉండని కాదు, నేనేదో పరిశుద్ధుడని కాదు, నేనేదో పేదలు పందేరాలు పెట్టానని కాదు, దేవుని వాక్యమును నమ్మి నువ్వు చేయడానికి ఇష్టపడగలిగితే నాకన్నా అద్భుతమైన తిని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పంచడం నువ్వు నేర్చుకోవాలి, జ్ఞానయుక్తంగా చేయాలి ఆ క్రియ. ఏ రోజు కూడా ఏ విషయంలో కాకుండా ఇదొక అద్భుతం అని చెప్తాను నేను. ఆ కుటుంబాలు ఆ విధవరాలు నన్ను పోషిస్తుంది. ఈ రోజుకి కూడా కొనుక్కోవడానికి మేము బజారుకి వెళ్ళటానికి ఆలోచన చేస్తే కొనకండి, ఇవి మీరు కొనక్కర్లే, నేను ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నాను, నేను 50 కేజీలు తీసుకొచ్చాను అనుకోండి, ఇదిగో 2 కేజీలు నేను దేవుని పేరట్ ఇస్తున్నాను, ఇదిగో మీ కుటుంబం అక్కడ సేవకుని కుటుంబం పోషించబడాలి, తీసుకొచ్చి ఇచ్చేస్తారా నమ్మకంగా? మాకు ఒక డాన్ అని ఉన్నాడు, నమ్మకంగా తీసుకొచ్చి నాకు తెలీదు ఇదిగో ఎమ్మన్నారు అని తెచ్చి చెల్లిపోతాడు పోస్ట్మ్యాన్ డ్యూటీ. దేవుని పని అంతే, ఎవరిది ఎవరి పనులు చేసుకెళ్ళిపోవటమే. మనం ఎప్పుడో ఆలోచన చేసాం ఏంటి ఇదేంటి ఇదేంటి అనుకున్నాం, అంటే అది కొనుక్కుందామని అనుకుంటున్నామండి, అది కొందాము అది తిందాము అని ఏదో ఆలోచన చేస్తున్నాం అంతే. ఎప్పుడు వేసామో తెలియదు కదా ఆహారం, ఆ టైంకి ఆ ప్యాకెట్ పట్టుకుని తీసుకొచ్చాడు చింట్లో. ఏంట్రా ఇది, దేవుని స్తోత్రం అందరం ఏడుస్తున్నాం, కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం, నిన్నంతా ఆలోచన చేసాం, ఈ రాత్రి దేవుడు వినేశాడు, ఎవరితోనో చెప్పేశాడు, వాళ్ళు తయారు చేసేశారు, తెల్లారేపటికి ఆ డబ్బాలు తీసుకొచ్చి మా కళ్ళ ముందు పెట్టి ఏంటండి కృప ఎలా వస్తుంది అనుకున్నారు? అది ఈరోజు మీరు మమ్మల్ని చూస్తే మేము తిరిగే కారును బట్టి, మేము వేసుకునే బట్టలను బట్టి, మేము వెళ్ళి నిలబడే స్టేజీలను బట్టి వీళ్ళకి ఏం తక్కువ అనిపడదు, అన్నీ తక్కువే. దేవుడు ఒకడే ఎక్కువ, అన్నీ తక్కువే, దేవుడు ఒకడే ఎక్కువ. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం కొరకు బతికే పౌరుషం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను పక్కన తీయండి, నా అవసరం తీర్చడానికి బోర్డు ముందు ఉన్నారు. నీ సేవకుని అవసరతను తీర్చున్నావా జ్ఞానంగా? ఆయన ఇంటి ఏముందో నీకు తెలుసా? ఈ కరువు కాలంలో సేవకు వచ్చినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు వరకు ఎవరి దగ్గర చేచాచకుండా నమ్మకంగా అభిమానంగా ఆకాశం తట్టు కన్నులెత్తి నడుము కట్టుకుని బతికిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమందికి నీ భాగాలను నువ్వు పంపించావు? ఎంతమందికి నువ్వు జ్ఞానయుక్తంగా చేసావు? వాళ్ళ అవసరత అంటే ఎప్పుడన్నా చూసావా? జ్ఞానంగా తీర్చండి, జ్ఞానంగా చేయండి. ఇంకో మాట చెప్పిన, ఇలాంటి లాక్డౌన్ సమయాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో జ్ఞాపకం చేసుకుని అలాంటి వారికి కావాల్సిన అవకాశం ఏమైనా సహాయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇక్కడ పేదలు, బీదలు, పనివాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, అనాథలు, ఇలాంటి రకరకాల మనుషులు మనకు కనపడుతూ ఉండేటప్పుడు దేని విషయంలో దానికి ప్రేరేపించబడండి. ఇక్కడ చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, దయచేసి సంఘమునకు హెచ్చరిక చేస్తున్నాను, గమనించండి. దేవుని భాగము దేవుంది, అది ఏ భాగమో నేను చెప్పను, దశమ భాగాలు బైబిల్ ప్రకారం లేవు. నువ్వు కలిపి విస్తరించిన కొలది ఇచ్చేట్లో విస్తరించాలి, ఇచ్చేటప్పుడు క్వాలిటీగా ఇవ్వాలి, క్వాంటిటీగా కాదు. ఆ క్వాంటిటీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తారు, దట్స్ ఆల్. ఓకే, దశమ భాగమా 12వ భాగమా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీరు దశమ భాగానికే నిలబడిపోయిన పాత నిబంధన వారు అనుకో, పాత నిబంధన వాళ్ళకే చెప్పాడు యేసుప్రభు, కొత్త నిబంధన వాళ్ళకే చెప్పలేదు, గుర్తుంచుకోండి. ఓల్డ్ టెస్టమెంట్లో ఉండిపోయావు అనుకోండి, ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి దశమ దాటి రా, ఓ 11కో 12కో 15కో 20కో రా, ఎంతో కొంత కానీ దాటు, కనీసం ఆ రూల్ దాటు. ఓకే, ఇచ్చేయండి, ఇచ్చినా ఇవ్వకపోయినా భేదం లేదు, అది సపరేట్ విషయం. నిర్బంధం లేదు, భేదం కాదు, నిర్బంధం లేదు. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషమే, వదిలేసేయి. ఇక నువ్వు ఇచ్చేసేటప్పుడు దేవుని పక్షమైనటువంటి చేసే ప్రతి పనిలో కూడా నీవు కొంత ఇక్కడ తీసుకెళ్ళి అక్కడేమన్నా, దశంభాగం కదా, ఇక్కడ కొంచెం ఇచ్చి అక్కడ కొంచెం ఇవ్వచ్చా? చాలామంది అడుగుతారు. దయచేసి గమనించండి, మీరు స్థానికంగా కట్టబడిన మందిరాలు ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్డ్ చర్చెస్, వాళ్ళు సొమ్ముని తీసుకెళ్ళి బ్యాంకుల్లో వేసి వడ్డీలకు తిప్పుతున్న ఎస్టాబ్లిష్డ్ పెయిడ్ శాలరీడ్ పాస్టర్స్, జీతగాళ్లను పెట్టుకుని జీతం ఇచ్చి పోషించుచున్న సంఘాలు ఉన్నా, ఆయా ప్రదేశాలలో ఉద్యోగాలు ఒకవైపు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ దందాలు, వ్యాపారాలు, రకరకాల ఇత్యాది పనులు చేసుకుంటూ సేవలో పాలిభాగస్తులు అయ్యున్న, ఉద్యోగంతో పాటుగా చెప్తున్నాను ఈ విషయాలలో, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము ప్లస్ సేవ ఇలాంటివి ఉన్నా, దేవుని పక్షంగా ఆ ప్రదేశాలకి వచ్చి భారంతో చేసేటువంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు మీ ముందుంటే, మొదట 4 వర్గాలలో కూడా నువ్వు ఇచ్చావా ఇవ్వలేదా అనేది ఇమ్మెటీరియల్, దేవుడు నిన్ను అడగడు. ఈ ఆఖరు సమర్పణ కలిగినటువంటి దైవ దేవుని మీద ఆధారపడి మనుషుల దగ్గరికి వెళ్లకుండా ఉద్యోగాలు విడిచిపెట్టుకుని వ్యాపారాలు చేయకుండా, వ్యవహారాలు చేయకుండా ఆకాశం తట్టు కన్నులెత్తి దేవుని కొరకు వారి చేతులు నమ్ముకుని, చేతుల నడుము కష్టార్జితాలను నమ్ముకుని చేతులెత్తి నడుము వచ్చి దేవుని సన్నిధిలో ఉంటారే, వారిని మీరు పోషించండి, జీవితకాలం పోషించండి, దేవుడు మీకు అచ్చున్నాడు. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారనేటువంటి స్వభావం మానేయండి, అక్కడది అక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడికి నువ్వు ఇవ్వాలని ప్రేరేపించబడితే నీ దాని నుంచి తీసి నీకు ఇంకా ఎక్కువ వస్తుంది. అక్కడ నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు బీదలకు ఇవ్వాలనుకుంటే అవుట్ ఆఫ్ జాయ్ నువ్వు ఇంకొక పోర్షన్ తయారు చేయి. అంతేగాని దశంభాగం బొర్రు పెట్టి నీ సేవకుని నోరు కట్టేసి అక్కడ ఆవులకి మేత మేపుతారని మేపకం. నీ సేవకుని భాగం, సేవకుని భాగం అనే పదం కూడా దేవుని భాగం. అది సంఘము అభివృద్ధి పొందడానికి, సంఘము పోషించబడడానికి, సంఘ అవసరతలు తీర్చబడడానికి, సంఘ నిర్మాణ పరిస్థితుల మధ్య దానికి కావాల్సినటువంటి వ్యయ ఖర్చులు ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులు అంటాం కదా, కరెంటు బిల్ అని, పాస్గా తిరగడానికి పెట్రోల్ బిల్ ఏ ఉంటాయి, ఫోను ఖర్చులు, పిల్లల పోషణ, వాళ్ళ స్కూల్ పిల్లల పరిస్థితులు, ఇవన్నీ జీతగాడు కాదుగా, మరి డిపెండెంట్ కదా, పూర్తిగా దేవుని మీద ఆధారపడతాడు కదా. వారిని మీరు చక్కగా పోషించుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎలా ఇవ్వాలనే సంతోషంగా చేసుకోండి. వేరే చోట వీళ్ళకి ఎందుకు ఇవ్వద్దని చెప్తున్నారని వాళ్ళకి అవసరం లేదు. నువ్వు ఇచ్చేదాంతో ఇంకొంతమందిని పోషించవచ్చు. వడ్డీలకు తిప్పాల్సిన పని లేదు. దేవుని సొమ్ముని వ్యాపారశాలగా మార్చకండి. ఇకపోతే ఈ విషయాలలో మనం చేసేటువంటి ఈ బీదలు పనివారు అనేది వారంకి ఒకరోజు, నెలకు ఒకరోజు అని పెట్టుకుని మీరు దేవుని సొమ్ములో నుంచి కాకుండా మీ సొమ్ములో నుంచి మీరు తీసుకోండి. దేవుని సొమ్ములో నుంచి మీరు తీయకండి. మీరు నిజంగా పేదవారికి ఇవ్వాలి అని దేవుడు మీతో మాట్లాడి మీ హృదయ భారమే మీకు ఇచ్చేస్తే చేసేసుకోండి, అది వేరే విషయం. కానీ అది దేవుని పేరిట సంఘముగా చేయటం అనేది జ్ఞానం. చర్చ్ ఈ మినిస్ట్రీలో ఉండాలి, చర్చ్ అంతా పాలు భగవతులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ మరొకరిని పోషించేవారుగా మారాలి. అది కేవలం అది దైవికమైన పద్ధతిలో జరగాలి. అయితే కొన్నిసార్లు సంఘంలో బీదలందరూ కలిసి ఉండేటప్పుడు మీరు దేవుళ్ళు అవ్వకుండా ఉండడానికి కాపరి పేరు మీద జరగాలి. అంటే మీరు వెళ్ళి ఆ పనులు చేయడం మొదలెట్టారనుకోండి, వాళ్ళు ఇంక రోజు మీ ఇంటికి కూడా వచ్చేస్తారు. అమ్మ మరేటమ్మా, మీరు చూడాలమ్మా, రాత్రి ప్రార్థన చేస్తే నీ ముఖం కనపడిందమ్మని కూడా వచ్చేది, కనపడిపోతాయి వాళ్ళకి. అందుకని మీరు, మీకు దేవుడు చెప్పలేదు కదా, మీరు పాస్ గారి చెప్తే పాస్ గారి జ్ఞానయుక్తంగా ఎవరు అస్తృతులు ఏంటన్నది నమ్మకమైన పరిచయం ఆయన పనిచేస్తాడు పంచువారు. రైట్. తర్వాత ఒక పూట మీరు శ్రేష్టమైనది ఇవ్వాలి అనేటువంటి ఆశ కలిగిన మీరు నెలకు సరిపడే దాని గురించి ఆలోచించండి. మంచి బర్త్డేకి, మ్యారేజ్ డేకి, ఏదో ఇంకేదో శుభకార్యంకి మీరు మా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మంచి ఫుడ్ పెడదామని చెప్పేసి మంచి చికెన్ జాయింట్లు, మటన్ బిర్యానీ, ఫ్రాన్ బిర్యానీ, మంచి దమ్మేసి శుభ్రంగా ఘాటుగా చక్కగా వేడివేడిగా బిర్యానీ పెట్టారనుకోండి, చాలా చక్కగా తింటారు. అనాథలు, పిల్లలు, వృద్ధులు, దిక్కులేని వారు, వితంతువులు చక్కగా తినేస్తారు. చాలా సంతోషిస్తారు. ఆ రోజు ప్రార్థన కూడా మిన్నంటిపోదు, ప్రవ్వా ఎంత మంచి ఆహారం, మేము 10 సంవత్సరాలు ఎప్పుడూ తెలియలేదు. ఆ రాత్రి ఫినాయిల్ ఖర్చు పెరిగిపోద్ది, అందరికి విరోచనాలు అయిపోతాయి. ఆడు చేస్తాడు, నడిపించే హోమ్ నడిపించే వాళ్ళకి రాత్రిలల్ల నిద్ర ఉండవు, సెలైన్ లెక్కించుకుని పేషెంట్లు తిప్పలేక బాత్రూమ్లు కడగలేక చచ్చిపోతారు. ఒక పూట బిర్యానీకి బదులు నెల రోజులు రైస్ ఇవ్వు. నెల రోజులు వాళ్ళకి కూరగాయలకి పచ్చారు కొట్టుకి కట్టే ఎక్కడో తెచ్చుకుంటాడు ఆయన, వాళ్ళకి చెప్పేసి డబ్బులు ఇచ్చేసి నెల రోజులకి సరిపడిన ధర డబ్బులు నేను ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇచ్చేసుకో. అట్లా ఏదో జ్ఞానయుక్తంగా చేయండి తప్ప ఒకే రోజు శ్రేష్టమైందని చెప్పి వాళ్ళని పాడు చేయకండి. అలాగే ఒకరోజు నాన్ వెజిటేరియన్ పెట్టాలి లేకపోతే అనే పద్ధతి ఉంటుంది చూసారా. అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారంటే నెలలో 4 వారాలు వస్తాయి, 3 వారాలు నాన్ వెజిటేరియన్ కొనుక్కోండి. నాన్ వెజిటేరియన్ ఒక వారం ఖర్చు దాచిపెట్టండి. నెలాంతరం అయ్యేటప్పటికి ఆ ఖర్చుతో పిల్లోడి ఫీజు కట్టేయచ్చు, ఒక కుటుంబాన్ని పోషించవచ్చు, ఒక చిన్న పిల్లవాడికి కావాల్సిన బట్టలు కొనివ్వచ్చు, పుస్తకాలు కొనిచ్చు, యూనిఫామ్ కొనిచ్చు, ప్రైవేట్లు పెట్టాడికి ట్యూషన్కి టీచర్కి డబ్బులు ఇవ్వచ్చు. ఒక్కొక్కరోజు నువ్వు నాన్ వెజ్ మానేస్తే తప్పేం లేదు, మీ పిల్లలేం చచ్చిపోరు, మీరేం చచ్చిపోరు, నాలుగుకి మానండి. సేవ్ చేసుకుని దేవుని పక్షంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు వస్త్రాల విషయంలో మీరు ఒక ఆలోచన కలిగి ఉండండి. ఇందాక అక్కడ చెప్పిన విషయంలో చెప్తున్నారు, మీరు మీ పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, 3 జతలు కొనండి. వాడికి చెప్పండి, 3 నాకే కదా డాడీ అంటే, 3 నీకే అని చెప్పు. ఇంటికి వచ్చిన తర్వాత వాడిలాంటి వయసులో ఉన్నటువంటి నీ స్నేహితుల పిల్లలు కానీ, బీదల పిల్లలు కానీ, సంఘంలో పిల్లలు కానీ, ఇంకెక్కడో పిల్లలు కానీ కనపడతారు. యు జస్ట్ బ్రింగ్ దెమ్, వాళ్ళు నోటీస్ తీసుకొచ్చి నీ కొడుకే చెప్పి, అరే నీకు 2 ఉన్నాయి కదరా, ఒకటి ఆ తమ్ముడికి ఇద్దామా, మనతో ఆడుకుంటాడంటే ఓకే డాడీ అంటాడు, అడిగిచ్చేయండి, పిల్లల చేత పిచ్చేసేయండి. అలాగే మంచి బట్టలు మీరు కొనుక్కుంటారు కదా, పాస్టర్ గారికి, పాస్టర్ గారి గురించి మీరు కూడా ఆలోచిస్తుంటారు కదా, మీరు అప్పుడు ఏం చేస్తారు తెలుసా, పిల్లలకి విలువైన బట్టలు కొనండి, మంచి నాణ్యమైన బట్టలు కొనండి, బ్రాండ్ కొనకుండా నాణ్యమైన వాటిని కొనండి, మీరు తక్కువలో కొనుక్కోండి. మీకు విలువైన వస్త్రం విషయంలో మీకు పట్టింపు ఉంది, వాళ్ళకి విలువ తెలియదు కాబట్టి నువ్వు కొన్నా పర్వాలేదు, ఎందుకంటే దేవుతాడు చింపుతాడు. నాణ్యమైనది కొనండి, మీరు నాణ్యం తక్కువైనవి అంటే కొంచెం ఖరీదు తక్కువైనవి కొనుక్కోండి. ఒక సుమారు 2,000-3,000 రూపాయలలోపు మీరు ఏమైనా చీరలు కొనుక్కుంటే అలాంటి రేంజ్లోనే మీ పాస్టర్ గారికి చీర కొనండి. మీ పాస్టర్ గారి పిల్లలు ఎవరైనా ఉంటే, పాస్టర్ గారి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఒక 2-3 బట్టలు కొనండి. అలాగే పురుషుడివైన నువ్వు నీ విలువైనటువంటి వస్త్రం నీకు అవసరం లేదు కదా, బంగారంతో మనకు తిప్పలేవు కదా, తగ్గించుకోండి, మీరు మీలాంటి వస్త్రాలతో తగ్గట్టుగా కొనండి. ఒక సందర్భంలో నాకు ఒక సహోదరి నాకు సఫారీ సూట్ ఇచ్చింది. నేను సఫారీ సూట్ లేను, మరి ఏం చేయను, వచ్చాను టైలర్ దగ్గరికి వెళ్ళాను, అయ్యా అమ్మగారు నాకు బట్టలు ఇచ్చారు నాన్న అంటే అంటే ఆడి చూసి ఏడు ఫాల్స్ గారు సఫర్ సెట్కి వచ్చారా అన్నాడు. ఒక అంత ఎటకారం ఉన్నావు నవ్వకరా, నేను వేసుకుని నాకు ఇచ్చారని చెప్పాను, కొన్నానని చెప్పలేదు, చూడు కావాలంటే ఇది ఎక్కడ, ఇది గుంటూరు నుంచి వచ్చింది కదా, మరి నేను గుంటూరు వెళ్ళి కొంటాను బట్టలు నాకు అంత ఉందా అన్న అని నవ్విసాడు. వద్దు కానీ ఒక ప్యాంట్ నాకు ఇవ్వు, దీన్ని కట్ చేయి, తీసుకెళ్ళిన వేరే పాస్ గారికి ఇస్తానని. అంటే ఏడు పాస్ గారు ఎప్పుడు మీరు కొట్టించారు, ఒకసారి నాకు కూడా మీరు వేసుకుంటే చూడాలన్నదండి. ఒరే ఆ అమ్మగారికి కూడా అలాగే అనిపించిందిరా, కానీ మనం వేసుకుంటే చూడాలి అని నిన్ను సంతోషపెట్టకంటే వేసుకోకుండా ఉండి నా ప్రభుని సంతోషపెట్టడానికి ఇష్టపడతాను, సారీ భయ్యా అన్న. సార్ నమస్కారం సార్ అన్నాడు, కట్ చేసి ఇచ్చాడు. అదే టైంలో పాస్ గారు ఎవరు వస్తున్నారు అటు నుంచి చూసి, ప్రెసిడెంట్ పైస్ గారు వందనాలు అయ్యారు అన్నాడు. అద్దా నీకే దా అన్నాను, పిలిచాను షర్ట్లోని చొప్పేసి తీసి, నానా ఇది ఇది నీ ప్యాంట్కి ఉపయోగపడుతుంది, ఇది కుట్టించుకో, కుట్టించుకోవడం ఎందుకు కానీ నాకు ఎలా ఇడు కొడుతుండే ఒకసారి రా, రే బాబు కొలత తీసుకో పాస్ గారు కన్నాడు. ఆడు ఊరుకుంటాడా టైలర్కి బేరం వస్తూ ఊరుకుంటా, టక్క టక్క పైన పొడవ వెడలిపోన్నాడు అన్నాడు. మొత్తం గీసాడు, మీరు వెళ్ళిపోండి సార్, రేపు వెళ్ళండి నేను ఇచ్చేస్తాడు తీసుకోండి సార్ అని. పాస్ట్ గారు నేను మామూలుగా పాలకరిస్తే మీరేటి సార్ నాకు షర్ట్ ప్యాంట్ ఇచ్చారని. నేను ఇవ్వలేదురా నాయన, నాకెవరో ఇచ్చారు, నేను నీకు పనిచేశాను అంతే. అమ్మగారు మెసేజ్ ఎంటర్ని మీరు నా మీద దుఃఖపడకండి, నేను అయ్యో బాబుకి ఇస్తే బాబు పంచాడా అని, మీరు నాకు ఇవ్వడం వరకే నీ పని, ఇచ్చిన తర్వాత నా పని, అది మీరు నా మీద పెత్తనాలు చేయాలంటే వీల్లేదు సార్, చక్కగా పనిచేశాను. వెళ్ళిపోయింది ఆ పాస్ గారికి, వెళ్ళిపోయిన తర్వాత ఇది చెప్పాను టైలర్కు, ఆయన దగ్గర రూపాయి తీసుకుంటూ ఊరుకొని రోయ్ నా డబ్బులు ఆయన కుట్టుకోలు కూడా నీకు ఇచ్చేస్తున్నాను తీసుకొని చెప్పాను, ఇచ్చేసి నేను వచ్చేసాను. నా జత నాకు వచ్చింది, ఆయన జత ఆయనకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన వచ్చి చెప్తున్నాడు, పాస్ గారు చూడండి పాస్ గారు అన్నాడు. అతని ముఖములో సంతోషం, అతని హృదయంలో ఆనందం ఆ అమ్మగారిది, అది నాది కాదు, ఎవరిచ్చారో ఆ అమ్మగారిది. ఇతని సంతోషం ఇతనెవడో తెలియదు, దేవదూతలకు ఆశ్రయం ఇచ్చింది ఆవిడ. ఇతనెవరో తెలియదు, దేవదూతలకు అన్నం పంపింది ఆవిడ, దేవదూతకు వస్త్రం పెట్టింది ఆవిడ. అది దేవుని ప్రేమ. రహస్యంగా చేసేటప్పుడు, జ్ఞానంగా చేసేటప్పుడు, మనం తిరిగి పొందుకోవడానికి ఇచ్చే పద్ధతిలో దేవుడు చేస్తాడు. అంతేగాని ఎక్కడ కూడా మీరు ఏదో రెసిప్రోకల్గా ఆశించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. అలాగే కాలాన్ని బట్టి మీరు చాలా జ్ఞానంగా చేయండి. ఇప్పుడు వేసవికాలం, రగ్గులు పంచి పెడతారా, వేసవికాలం రగ్గులు పంచి పెడతాడు ఎవడన్నా? అంటే చౌక్కు వస్తున్నాయి కదా డిస్కౌంట్లు అనుకుంటే తీసుకెళ్ళి రోడ్డు మీద రోడ్డు రగ్గులు పంచి పెడతా. ఎప్పుడు పంచాలో అప్పుడు పంచు, ఏం పంచాలో అది పంచు, ఎలా పంచాలో అలా పంచు, జ్ఞానయుక్తంగా చేయి, పంచిన దాని గురించి పబ్లిసిటీ రాకు. లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి, చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాని పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. ఒక ఎలర్టెడ్ బి, ఒక రెండు నిమిషాల సమయం ఎక్కువ తీసుకుంటాం, దయచేసి సిద్ధపడండి. ఎందుకంటే ఈ విషయంలో చాలామందికి జ్ఞానయుక్తంగా చేయాల్సినటువంటి మరొక పద్ధతి కొని ఇచ్చుట, వండి తయారు చేసి సిద్ధపరిచి ఇచ్చుట. ఓకే, కొన్ని సందర్భాల్లో మీరు వండుకోగలరు, మీకు శక్తి ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ పదార్థాలు తయారవుతాయి, కొంటే ఎక్కువ డబ్బులతో తక్కువ పదార్థాలు వస్తాయి. సో అవసరాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు కలిసి జ్ఞానయుక్తంగా చేయండి. మొన్న కరోనా కాలంలో పులిహోర పొట్లాలు పంచిపెట్టారు సంఘంలో చాలామంది, అవసరంలో ఉన్న వారికి కూరగాయలు పంచిపెట్టారు, కొన్ని సందర్భాలలో వాళ్ళకి నూనె బియ్యం పంచిపెట్టారు, ఎవరెవరో వెళ్ళి చేసి వచ్చారు సంఘంలో వాళ్ళందరూ చేసి వచ్చారు. కారణం ఏంటి, ఇది కొంతమంది మమ్మల్ని ఏమడిగారు తెలుసా, అన్ని చర్చలు ఇస్తున్నారు అన్ని ఎవడా అని కూడా అడిగారు, అడుక్కునే బ్యాచి. అలాంటి వాళ్ళకే అనిపిస్తుంది అనమాట, ఆహా వీళ్ళు బుద్ధి బయటకు తీసుకొచ్చే లేకి బుద్ధులు కలిగిన వాళ్ళు, అంటే పరాన్న జీవులు అని చెప్తాను చూడు, సంఘం మీద బతికేవాడు, సంఘములో దేవుని కొరకు బతికేవాడిని పోషిస్తాడు, సంఘం మీద బతికేవాడు కాదు. సంఘం మీద బతికేవాడు గుడి మెట్ల దగ్గర కూర్చుని సాపేసి అడుక్కునేవాడు ఒకడే, బోతర్ సేమ్, ఎప్పుడు అక్కడ నుంచి బాబు అంటాడు చూడు సేమ్, అలాగే వస్తే దులుపుతారే తప్ప సంతోషంగా ఇవ్వలేరు. జాగ్రత్త, అడుక్కోవడమా, దేవుని దగ్గరికి రండి, దేవుని మీద నిలబడండి. మరొక మాట చెప్పేస్తాను, ఏ సందర్భంలో కూడా నీ వైపు మనుషులు చూడకుండా, వాళ్ళని చులకనగా చూడకుండా, వాళ్ళు బానిసలుగా కాకుండా, వాళ్ళు స్వతంత్రులనే ప్రేమతో దేవుని శరీరంలో భాగమేనని వారిని గమనించండి. ఎప్పుడు తక్కువగా ట్రీట్ చేయకండి వాళ్ళని. నెంబర్ టూ, పంచడానికి మీరు అడుక్కోకండి, సమీకరించటానికి వేరు, పథకాలు చొప్పున వాటిని దానం చేస్తాం మాకు ఇవ్వండి అని అడుక్కోవటం వేరు. డోంట్ ట్రై టు డూ ఇట్. మీరు పంచడానికి అడుక్కో, మనం వెళ్ళి పలాన వరద బాధితులు అందరికీ ఇద్దాం, అందరూ తల ఒక 50 కేజీలు వేస్తానని రాసుకోండి, ఇదిగో మీరు 1000 రూపాయలు, ఇదిగో మీరు 2000 రూపాయలు, ఇదిగో మీకు ముగ్గురు జీతాలు కదా మీకు 5000 రూపాయలు, ఇలా అడుక్కో మాకండి. అది తప్పు, అలా చేయకూడదు. సమర్పణతో జరగాల్సిన పనులే తప్ప డిమాండ్లతో జరగాల్సిన పనులు కాదు. తర్వాత, నా వంతు ఇది నీ వాటా ఇది అని ఎప్పుడు ఎవరు దేనికి వేసేసినా అలాంటివి దేవుని పక్షమైనటువంటి నీతి కాదు. అలాంటి డిమాండ్లు చేసి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని సంఘంలో ఎవరైనా చేస్తున్నట్లయితే దయచేసి అలాంటి వారి సంఘంలో మీరు ఉండకండి, మీరు లేచి బయటకెళ్ళిపోండి. అలాంటి ప్రకటన చేసేటప్పుడు మీరు క్విక్ బయటకెళ్ళిపోండి. సంఘముగా చేయవలసిన పనులు వేరు, సంఘాన్ని డిమాండ్ చేసి చేయాల్సిన పనులు సేవ కాదు. ఆఖరిగా ఇంకొక మాట, బలహీనులను పేదలని ఎర్రగా చేయకండి. వాళ్ళు దేవునికి మొరపెట్టారా, నీ ప్రాణం పోద్ది, నీ ప్రాణం పోద్ది. బీదలతో ఆడుకోవద్దు, బీదలు ఎరగా వేయొద్దు. వీళ్ళ ఫోటోలు తీసి, వీళ్ళ పరిస్థితులు తీసి ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకుని రేపు మీ పిల్లలు అడుక్కుని చేస్తారు. చూసుకో, రోడ్డు మీద పడి ఉంటారు. ఇప్పుడు ఎప్పటికీ ఇంట్లో సమాధానం ఉండదు వీళ్ళ మీద బతికే వాళ్ళకి. అలాగే ఆఖరి హెచ్చరిక చెప్తున్నాను, మా జాతికి వినండి. ఒక అనాథ శరణాలయం కానీ, ఒక అనాథ పిల్లల పోషణ కానీ, ఎవరినైనా నువ్వు ఇంకేదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళది వాళ్ళకే, నీది నీకే. ఎందుకో తెలుసా? నేను నలుగురు పిల్లలు నేను అనుకున్నారు, నా కుటుంబంలో నలుగురు ఉన్నాము. ఆ నలుగురిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళమి. నేను మరొక ఇద్దరు అనాథ పిల్లల్ని చేర్చుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఎక్స్ట్రా అయ్యారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది చెప్పండి? మేము నాలుగు, వాళ్ళు ఇద్దరు, మొత్తం ఆరుగురు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల కోసం నాకు మా సహోదరుడు రాజ్కుమార్ వచ్చి, అనయ్య పిల్లలిద్దరికీ ఒక వారం పూట మరి రెండు గుడ్లు ఇవ్వండి అనయ్య అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు నా మొదటి రోజు కూరలో ఎన్ని గుడ్లు వేస్తాను చెప్పండి. ఇప్పుడు లెక్కేయండి, ఆరు గుడ్లు వేస్తాను. నాకు ఇచ్చిన ఎవరికి ఇచ్చారు చెప్పండి? వాళ్ళిద్దరికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇద్దరితో పాటు మేము నలుగురు ఎందుకు తిన్నాను చెప్పండి? వాళ్ళకి ఇస్తున్నా, ఆ మాత్రం మనం తినకూడదు. ఏంటి ఇచ్చింది? ఎవరు? దాత. దాత ఏమని ఇచ్చాడు? వీళ్ళిద్దరికి ఇచ్చాడు. మధ్యలో నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటికి ఇప్పుడు పులిసేసావు. అలా ఎప్పుడు చేయకూడదు. వాళ్ళ పేరు మీద వచ్చింది మనం తీసుకోవటం కానీ, మనం అనిపించటం కానీ, మనం నూర్చేడికి మూతు చిక్కమని ఆ పదాలు వాడకు. బైబిల్ దేనికి చెప్పిన దానికి వాడు వాడేసుకోవటం కానీ అలాంటివి ఎప్పుడూ చేయొద్దు. పేదలతో మాట్లాడారా, ప్రమాద మంచుల్లోకి వచ్చేస్తారు. జాగ్రత్త, పేదల విషయంలో ఎప్పుడు కూడా మీరు చేయకు. ఎందుకంటే బీదల గురించి బైబిల్ చాలా హెచ్చరికలు చేసింది. కనికరంతో చేయమని చెప్పింది. బీదలకు సహాయం చేస్తారంటే దేవునికి అప్పిచ్చినోడు అవుతాడంట. రెసిప్రోకల్ ఆశించి కాదు. గమనించండి, ఆహారం లేదా జ్ఞానయుక్తంగా ఇవ్వండి, వస్త్రం లేదా జ్ఞానయుక్తంగా మర్మయుక్తంగా చేయండి, వాళ్ళకి మాట సహాయం చేయాలా చక్కటి మాట ఇవ్వండి, ధైర్యపు మాట ఇవ్వండి, సమాధానం మాట చెప్పండి, ప్రోత్సాహపు మాట చెప్పండి, మాట సహాయం చేయండి, ఓదార్పు చేయండి, ఆదరణ చేయండి. ఆ మాట చేసేటప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నావని మాత్రం మర్చిపోకండి. మాట సహాయం చేయడం మాని నువ్వు దూరంగా ఉండే సలహాలు సూచనలు పెట్టి మాత్రం ఓపెన్ చేయకండి. జాగ్రత్తగా వినండి, దేవుని పరిచర్య చేస్తునేటప్పుడు, దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు మాత్రమే బీదల పట్ల కనికరం కలిగి ఉండమనేటువంటి హెచ్చరిక నీకు మాత్రం ఇవ్వబడింది. ఇక్కడ పాస్టరా, విశ్వాస, రెవరెండా సంబంధం లేదు, అందరం కూడా. కాబట్టి ఇక్కడ తక్కువ అనేటువంటిది కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, రంగుని బట్టి కానీ, రూపాన్ని బట్టి కానీ, స్త్రీ పురుష లింగాన్ని బట్టి కానీ ఎప్పుడు చూడొద్దు. అందరూ సమానమని, అందరికీ క్రీస్తు ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమిస్తూ జ్ఞానయుక్తంగా ఈ సహాయం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.